ఈ అంతర్నాటకం అంతా బాగానే ఉంది, వీళ్ళ యజ్ఞం బాగానే ఉంది, మధ్యలో ఎంకిపేడి సుధితోకి వచ్చింది అన్నట్టుగా అయిపోయింది జగత్తులో. ఆయన అలా వెళ్ళగానే లక్ష్మీదేవి దగ్గరకు వచ్చి, ఏమిటి ఏమిటి, వాడు నిన్ను గుండెల మీద తండితే వాడి కాలుకి నొప్పి కలిగిందా, నీ వక్షస్థలానికి ఏమీ అవ్వలేదా ప్రభు, ఎప్పుడూ నువ్వు నన్ను చిన్న చూపే చూస్తున్నావు, అవమానిస్తూనే ఉన్నావు, వక్షస్థలం నా నివాస స్థానం, అటువంటి నివాస స్థానం మీద వాడు కాలుతో తండ్రి నన్ను అవమానిస్తే నా భార్యను అవమానిస్తావురా దుర్మార్గుడు కూడా అని చక్రంతో ఆ నీచక్రముడి తల నరకక, లేక వాడి కాళ్ళు చేతులు నరికి అవతల పారేయక, లేక కనీసం శాపమైనా పెట్టక వాడిని గౌరవిస్తావా అంటే నేను నీకు లోకు అయిపోయాను అనమాట. అంతే ఈ లోపల అందరికీ పెళ్ళామేగా లోకువా, పొద్దున్న లేచిన దగ్గర నుంచి పెళ్ళడానికి ఏమీ చెప్పకుండా బయటికి పోతారు, మీరు మీరు మాట్లాడుకుంటారు మగాళ్ళు, మా ఆడవాళ్ళు వదిలేస్తారు, ఆడవాళ్ళని ఇంత లోకుగా చూస్తావా, స్త్రీని గౌరవించినటువంటి పురుషుడు పురుషుడైనా ఇక నేను ఇక్కడ ఉండలేను నేను అనగానే ఆయన మళ్ళీ ఖిన్నుడైపోయి, వాడంటే ఏదో పుత్రులంటూ వాడు కనుక గౌరవించి పంపేశాను, నిన్ను గౌరవించి పంపడం కాదు, ఎప్పుడు నేను వక్షస్థలం మీదే పెట్టుకుంటాను, నువ్వు లేకపోతే ఒక క్షణం నేను ఉండలేను లక్ష్మి, వాడు లేకపోతే ఉండగలను, నువ్వు లేకపోతే ఉండలేను. లక్ష్మి అంత మాట అనకు, సిరి నీవా ముని తన్నుటకు అరమరగా చూడవలవదు, అమ్ముని పాదం బుర్రమున సోకుట బహు శుభకరమగు నీవలుగవలదు కమల దళాక్షి. ఓ పద్మాక్షి, ఆ ముని మహాతపస్యాయి, మనల్ని పరీక్షించి ఉత్తమ దైవములుగా లోకములో చాటడం కోసం ఆయన ఇంత కష్టపడి పైకి వచ్చి నన్ను తన్నాడు. అతడు చేసిన తపస్సు చాలా గొప్పది. ఒకప్పుడు 1000 సంవత్సరములు భయంకరమైన హిమాలయ పర్వతపు చలిని తట్టుకుంటూ నా కోసం నీ కోసం తపస్సు చేసిన విషయం నీకు తెలుసు. తపస్సు చేసిన వాడికి పుణ్యం ఏమిటి పాపం ఏమిటి? అతడు అగ్నిస్వరూపుడు. అగ్ని పెంట మీదకి వెళ్ళి పెంటని కాల్చినా, ఇంట్లోకి వచ్చి వంట చేసినా, శవాన్ని తగలబెట్టినా, లేక ఎక్కడైనా నీచుల ఇంటిలోకి చేరినా, పుణ్యాత్ముల ఇంటిలోకి చేరినా దానికి అపవిత్రత లేదు. కారణం అది అగ్ని. ఇప్పుడు అగ్ని ఉందండి, ఓ చోట శవాన్ని కాల్చింది, నువ్వు అక్కడ శవాన్ని తగలబెట్టావు కాబట్టి నువ్వు నా ఇంట్లోకి రావద్దని అగ్నిని ఎవడని అంటే వీడు చచ్చిపోతాడు, దానికి వచ్చిన నష్టం ఏమిటి? వంటకి పెంటకి అగ్నే, నీచ కార్యానికి అపవిత్ర కార్యానికి పుణ్యకార్యానికి అగ్నే మూల కారణం. అగ్నికి అపవిత్రత లేదు. చంద్రుడు సూర్యుడు యొక్క కిరణములకు అపవిత్రత లేదు. ఎందుకని? చంద్ర సూర్యకిరణములు కుళ్ళిపోయిన శవం మీద పడతాయి, మన మీద పడతాయి, అక్కడ పడ్డాయి కనుక ఇక్కడ పడకూడదంటే దానివల్ల మనకు నష్టం తప్ప వాటికి లేదు. అలాగే మహాతపస్సు చేసి అగ్నిస్వరూపుడైన భృగు మహర్షి ఉన్నాడే, ఆయనకు అపవిత్రత లేదు. ఆయన తన్నడం పువ్వులతో పూజ చేయడం వంటిది. పైగా పశ్చాత్తాపంతో నా గాడు కూడా పట్టుకున్నాడు. అటువంటి వాణ్ణి మనం అనుగ్రహించాలి తప్ప కోపించి శపించకూడదు. వాడికి నువ్వు వరాలి, మాట వరసకు కూడా అతడి మీద నీకు కోపం వద్దు, అతన్ని శపించవద్దు. అనగా ఏమిటి, ఇది కొత్త లాజిక్ కా పైగా. ఈ ప్రపంచంలో ఆత్మకి ఆత్మ విలువు, త్వంచ ఆత్మా చాత్మాహ, నీవే ఆత్మలకి ఆత్మ, నీవే సమస్త శుభాలకి మూల కారణవుడు, కారణ కారణుడివి నువ్వు, హేతువునకు హేతువు నువ్వు, అటువంటి నీకు పాపము పుణ్యము అనే ప్రసక్తే లేదు. నీలాంటి వాడికి ఇతరుల వల్ల పవిత్రత రాదు, ఇతరుల వల్ల అపవిత్రత రాదు. మధ్యలో నేను నీ భార్యని నన్ను తనడం వల్ల నాకు కోపం వచ్చింది కాబట్టి ఈ మాట అంటున్నాను నేను. సతికి అవమానం కలగజేసినప్పుడు పరమాత్ముడైనా సరే కోపం తెచ్చుకొని తన భార్యను అవమానించిన వాడిని శిక్షించవలసిందే. ఏ హిరణ్యకశిపుడు నీ భార్యను అవమానిస్తే వాడిని చంపలేదా నువ్వు? రావణుడు సీతను అపహరిస్తే రాముడు వెళ్ళి శిక్షించలేదా? అలాగే ఇప్పుడు ఈ కలియుగ ప్రారంభ కాలంలో ఈ దుర్మార్గుడు వచ్చి నీ వక్షస్థలం మీద తన్నాడు కనుక వాడిని శిక్షించాలి, శిక్షించకపోతే నేను నిన్ను విడిచిపెట్టేస్తా అనగానే వాడు మన బిడ్డ అని చెప్తే నా మాట విను, నా మాట విని ఎంతో బతిమాలాడా, ఎంత బతిమాలినా సరే ఆవిడకి క్రోధం పెరిగింది తప్ప తరగలేదు. ఇక ఇక్కడ ఉండను నేను బొమ్మన్నది. పర పురుష పద స్పర్శం బరుదగు ఇటు సోకు చోట హరి, నేనిక అందొరయుచు నుండి తినైనను వరపాతి ఊరత్య ధర్మ వర్తన చెడదే. ఏ మహాపురుషుడు వచ్చి నన్ను తన్నాడు. నేనున్న చోట తన్నాడు అంటే నన్ను తన్నినట్టి ఆ వక్షస్థలం మీద నేనుంటాను, అక్కడ తన్నాడు అంటే నన్ను తన్నాడు. పరపురుషుడి పాదం నాకు తగిలింది, ఈ స్పర్శ వల్ల నా పార్థివృత్యం తొలగినట్టే. పతివ్రత ఇక అటువంటి చోట ఉండదు, నేను పోతున్నాను ఇక నీకు నీవే నాకు నేనే అన్నదాడు. స్వామి లక్ష్మీ పోవద్దు పోవద్దు అంటూ వెంటబడుతున్నా వినిపించుకోకుండా వైకుంఠం విడిచి మహావేగంగా భూలోకానికి వచ్చి కరవీరపురం చేరింది. అదే ఇప్పుడు మనం కొల్హాపూర్ అంటాం, మహారాష్ట్రలో కొల్హాపురం అంటే అదే. అక్కడ ఒకప్పుడు పంది తిరిగిందట, అందుకని కోలాపురము అనేవారు, అదే కొల్లాపురం అయ్యింది. పూర్వం సంస్కృతంలో కరవీరపురం అనేవారు. ఆ కరవీరపురంలో వరలక్ష్మీదేవి తేరింది. కొల్హాపురే మహాలక్ష్మి అంటే ఆవిడ అన్నమాట. ఈ మహాలక్ష్మి అంతఃపురం ఎక్కడ ఒక శక్తిపీఠం ఉంది, ఆ శక్తిపీఠంలో లీనమైపోయి చతుర్భుజాలతో తపస్సు చేసుకుంటూ, మళ్ళీ ఆ తపస్సు కూడా ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరీ మంత్ర జపంతో తపస్సు చేసుకుంటూ కూర్చుంది. ఇలా అలిగి రాకపోతే ఎంత కథ నడుస్తుందా? వెంకటాద్రి మీదకి మళ్ళీ కృష్ణ పరమాత్ముడు వస్తాడా, రాకపోతే శ్రీనివాసుడు వస్తాడా? మనల్ని అనుగ్రహించడానికి కలియుగ దైవం మళ్ళీ అక్కడికి రావడానికి ఇదిగో ఇంత నాటకం ఆడారట ఆ దంపతులు. ఇదంతా నారదుడు బాధ్యత వహించాడు. ఇంకా ఆవిడ వెళ్ళిపోవడంతో శ్రీ మహావిష్ణువుకి వైకుంఠం శూన్యమైపోయింది. లక్ష్మీదేవి లేకపోతే లక్ష్మీ వల్లభుడు ఉండడు, మా లేకపోతే ధవుడు ఉండడు. ఆయన పేరే మాధవుడు. ధవుడు అంటే భర్త, మా అంటే లక్ష్మి, మాధవుడు అంటే లక్ష్మీ వల్లభుడు, లక్ష్మీదేవికి భర్త అని అర్థం. అందువల్ల చాలా పదాలు మనకి తెలియదు కానీ మాధవ శ్రీ ధవ లక్ష్మీ ధవ ఇవన్నీ కూడా ఆయనకి ఇష్టమైన పేర్లు. లక్ష్మికి ధవుడు భర్త, మాకి మా అంటే లక్ష్మి అన్నమాట, శ్రీ అంటే అదే శ్రీ నివాసంగా కలిగిన వాడు. ఇప్పుడు శ్రీ వెళ్ళిపోతే ఉట్టి నివాసం తప్ప శ్రీ ఎక్కడుంది? అక్కడ లక్ష్మీపతి అన్నప్పుడు వాడి దగ్గర లక్ష్మి ఉంటేనే కదా లక్ష్మీపతి అవుతాడు, లక్ష్మి లేకపోతే భిక్షపతి అవుతాడు. లక్ష్మీపతి కాడు వాడు. కలియుగం కాబట్టి అలాగే ఉంటుంది అనుకోండి, మా ఇంట్లో పనిచేసేది ఒక అమ్మాయి చాలా కాలం, నీ పేరు ఏంటంటే మహాలక్ష్మి అండి అనేది, పేరు మహాలక్ష్మి, పాపం చింకి గుడ్డలతో పనిచేసేది. అలాగే ఒకసారి ఒక కుర్రాడు వచ్చాడు, గురుగారు మీకు సేవ చేస్తానంటే నీ పేరు ఏంటంటే భీమసేన అన్నాడు వాడు. వీడు భీమసేన అంటే ఉఫ్ఫండి పడిపోయినట్టు ఉన్నాడు వాడు, అలా ఉంటుంది. అలాగే ఒకడున్నాడు, వాడు రావడంతో వాడి వేళ్ళకి కొన్ని ఉంగరాలండి కనబడ్డాయి, వజ్రపుడు ఉంగరాలు, నవరత్నాల ఉంగరాలు, ఎక్కడ చూసిన ఉంగరాలు, ఇక్కడ ఇక్కడ గొలుసులు, మెడనండా గొలుసులు, నీ పేరు ఏంటంటే భిక్షపతి అన్నాడు. వాడి పేరు భిక్షపతి. కాబట్టి చెప్పలేం పేరుకి మనిషికి ఏమీ సంబంధం ఉండదు అనమాట. ఒక్కొక్కటి పేరు పెంటయ్య అని ఉంటుంది, వాడి ఇంట్లో సువాసన వస్తుంది, పెంటయ్య అన్న వాడి ఇంట్లో పెంటవాసన వస్తుందనే కాదు, పేరు ఎలా పెట్టారంతే. పుల్లయ్య అన్నవాడల్లా కేవలం పుల్ల పదార్థాలు తింటాడా, తీపి తింటాడు వాడు శుభ్రంగా. అలా పాపం లక్ష్మీపతిని నేను లక్ష్మి లేకపోతే ఎలాగాను అనుకుని ఆయన కూడా ఇక నేను ఈ వైకుంఠంలో ఉండలేను అనుకున్నాడు ఆయన. అనుకుని తక్షణం వైకుంఠం విడిచిపెట్టేశాడు ఆయన. లక్ష్మీదేవి లేని ఈ వైకుంఠం శూన్యం అనుకుంటూ కదులుతూ ఉంటే జయుడు విజయుడు కాళ్ళ మీద పడ్డారు. ప్రభు నీవు ఇక్కడ లేకపోతే మేమేమైపోతామనగా, నేను లక్ష్మి లేకపోతే ఉండలేను, వైకుంఠాన్ని మీరు రక్షించండి అన్నాడు ఆయన. గరుత్మంతుడు అడ్డం వచ్చాడు, స్వామి నీ వెంట నన్ను తీసుకుపో అంటే ఎవ్వరూ వద్దు, నేను ఒక్కడే పోతున్నాను, పిలిచేదాకా వైకుంఠంలో కూడా ఉండండి మీరు, దీన్ని కాపలా కాయండి అన్నాడు ఆయన. ఈ విధంగా జయ విజయుల్ని సనక సనందనాథుల్ని గరుత్మంతుణ్ణి పుణ్యశీల సుశీలుని నంద సునందాది ప్రముఖులని విశ్వక్సేలుని అందరినీ విడిచిపెట్టి లక్ష్మీ పోవద్దు పోవద్దు అంటూ అంతటి బ్రహ్మాండరాయకుడు కూడా భూలోకానికి వచ్చేశాడు ఆయన. ఎక్కడుండాలి, ఉండడానికి ఒక స్థలం కావాలి కదా. అక్కడ వెంకటాచలానికి దగ్గరలో ఒక ప్రాంతం ఉన్నది, అక్కడ ఒక పెద్ద పుట్ట ఉంది. ఆ పుట్ట పక్కన ఒక తింత్రిణీ వృక్షం అంటే చింత చెట్టు ఉన్నది, చింత చెట్టు, చింత చెట్టు కింద పుట్ట, ఆ పుట్టలో ప్రవేశించాడు ఆయన. అందులో ఉంటే ఎవరికి కనపడమని చింత చెట్టు కింద చింతలు తీర్చే పరమాత్ముడు చింతాక్రాంతుడే కూర్చున్నాడు. కాలప్రభావం చూశారా? ఈ కథ వింటున్న సౌరకాదులకు అనుమానం వచ్చింది, మాకు చాలా కాలం నుంచి అనుమానం, ఆ చింత చెట్టు కిందే ఆ పుట్టలోనే ఎందుకు స్వామి ఉన్నాడు, తపస్సు చేశాడు? ఏదో చూచాయిగా కథ విన్నాం కానీ పూర్తిగా వినలేదు, ఇప్పుడు నువ్వు చెబుతున్నావు కాబట్టి అడుగుతున్నావు. ఇంతకీ ఎవరు ఆ చింత చెట్టు, ఏమిటి ఆ పుట్ట కథ అనగా అయితే చెబుతున్నాను. ఒకప్పుడు దశరథ మహారాజు రాముడు చచ్చిపోతూ, రాముడు అడవికి వెళ్ళిపోతూ ఉంటే ఈయన చచ్చిపోతూ రామ రామ అని ప్రాణం విడిచిపెట్టాడు. విడిచిపెట్టేటప్పుడు ప్రాణం ఆయనకి రాముడి మీద అత్యంత ప్రీతిగా ఉన్నదట. రాముడి మీద శోకంతో మరణించాడు. ఆ తర్వాత కొంతకాలానికి కౌసల్య కూడా శరీరం విడిచిపెట్టింది. రాముడి పట్టాభిషిక్తుడయ్యాక మాతలు కూడా ఎప్పుడొకప్పుడు వెళ్ళిపోవాలి వెళ్ళిపోయారు. కౌసల్య కూడా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ, రామ నీ తల్లిగా నీ దగ్గరే ఉండాలనుకున్నాను, నీకు దూరం అయిపోతున్నాను అని శోకించి వెళ్ళిపోయింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు త్రేతాయుగం చివరిలో దశరథుడి యొక్క ఆత్మలో ఉన్న తేజస్సు పట్టుకొచ్చి చింత చెట్టుగా మార్చి ఈ వెంకటాచల ప్రాంతంలో పెట్టాడు. ఆ చింత చెట్టులో దశరథుని ఆత్మ ఉన్నది. కింద ఒక పుట్ట ఏర్పాటు చేశాడు, అది కౌసల్య యొక్క తేజస్సు. ఈ విధంగా కౌసల్యమో పుట్టగా మారింది. ఆ పుట్టలో ఇది కూర్చున్నాడంటే మళ్ళీ కౌసల్య పొట్టలో కూర్చున్నట్టే. ఆ తదనంతరం తింత్రిణి వృక్షం చింత చెట్టు సాక్షాత్తు దశరథుడు. ఆ తరువాత మళ్ళీ కొంతకాలం పోయాక ద్వాపర యుగం వచ్చింది. ద్వాపర యుగంలో దేవకీ వసుదేవులకి ఈయన పుత్రుడిగా పుట్టాడు. దేవకీదేవి ఏమో ఈయన ఎక్కువ తలుచుకోకుండా చివరి రోజుల్లో మా భగవంతుడు ఎలాగో వైకుంఠం ఇస్తాడు అనుకుని వైకుంఠానికి వెళ్ళిపోయింది. ఆ తదనంతరం వసుదేవుడు మాత్రం కృష్ణ ఎందుకో తెలియదు నాకు నువ్వు ఎలాగో ముక్తి ఇస్తావని తెలుసు, అయినా కొంతకాలం పాటు నిన్ను చూసుకుంటూ కాలం గడపాలని ఉంది అన్నట్ట. అయితే నీకు నన్ను చూసే భాగ్యం మళ్ళీ కలియుగంలో ఇస్తానన్నాడు. తదనంతరం ఈయన దేవకీ వసుదేవుల దగ్గర నుంచి నంద యశోదల దగ్గరికి తీరాడు. నందుడు ఎలాగో ఈయన గురించి ఎక్కువ ఆలోచించకుండా, అంటే ఏంటి ఈయనకు దూరం అయిపోతాననే బెంగ లేకుండా ఆయన తలుచుకుని ముక్తి పొందాడు. యశోద మాత్రం కృష్ణుడి పెళ్లి చూడలేకపోయారో ఏ కృష్ణుడో అనుకుందిట. అందుకని యశోద యొక్క తేజస్సులో కొంత భాగాన్ని దేవకీ తేజస్సులో కొంత భాగాన్ని కలిపి పుట్టగా మార్చాడు. ఈ విధంగా ఈ తింత్రిణి వృక్షంలో ఏకకాలంలో దశరథుడున్నాడు, వసుదేవుడున్నాడు. పుట్టలో ఏకకాలంలో అటు కౌసల్య తేజస్సు ఉన్నది, యశోద తేజస్సు ఉన్నది, దేవకి యొక్క తేజస్సు ఉన్నది. అందుకే ఈ పుట్టని కావాలని ఎంచుకుని అందులో చేరట్ట ఆయన. దాని వెనకాల ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉందన్నమాట. స్వామివారు భూలోకానికి రావడంతో పుట్టలో చేరిపోయి లక్ష్మి లక్ష్మి అని లక్ష్మినే తలుచుకుంటూ మహాతపస్సు చేయటం మొదలెట్టాడు చింతాక్రాంతుడే. వైకుంఠంలో ఉన్నంత వరకు ఆయనకు ఆకలి లేదట. కానీ భూలోకానికి వచ్చే లక్ష్మిని తలుచుకోగానే మానవ రూపం ధరించగానే అంతఃపృష్ట పరమాత్మకి ఆకలి వేసిందిట. ఎంత నాటకం ఆడాడు ఆయన, ఆయనకు కూడా ఆకలి వేసిందిట. ఆకలి లక్ష్మి, ఆకలి లక్ష్మి, ఆకలి అయ్యో లక్ష్మీ దాహం అండ మొదలెట్టట. మహాత్ముల యొక్క లీలలు మహాత్ములకి తప్ప సామాన్యులకి తెలియవు. ఇలా ఆకలి ఆకలి అంటూ ఉన్న విషయం నారదుడు పట్టుకెళ్ళి కరవీరపురంలో ఉన్న లక్ష్మీదేవికి చెప్పాడు. అక్కడికి వెళ్ళి లక్ష్మీదేవికి నమస్కరించి, అమ్మా తపస్సు బాగా చేస్తున్నావు అంటే చేస్తున్నాను ఆయన, ఆకలిని దప్పికని జయించి నారాయణుని యొక్క అష్టాక్షరి మంత్ర జపం చేస్తూ కఠోర తపస్సు చేస్తున్నానంటే బాగుంది తల్లి, నువ్వేమో ఆకలిని దప్పికని జయించావు, మీ స్వామివారు మాత్రం భూలోకంలో పుట్టలో చేరి పుట్ట పక్కనున్న చింత చెట్టు యొక్క నీడ తన మీద పడుతూ ఉండగా అందులో చింతిస్తూ ఆకలి దాహం అని నిన్నే తలుచుకుంటున్నాడు. భర్తకి ఆకలి దాహం వేస్తూ ఉంటే పట్టించుకోకుండా ఎలా ఉన్నావు తల్లి అన్నట్టు. అప్పుడు ఆవిడ ఆశ్చర్యపోయి, నానాథుడికి కూడా ఆకలి దప్పిక వచ్చాయా, ఈ ఆకలి దప్పిక ఎలా తీర్చగలము అన్నది. వెంటనే బ్రహ్మ రుద్రుడు అక్కడికి వచ్చేశారు. రావడంతో బ్రహ్మగారు ఒక గోవు రూపం ధరించాడు. కపిల వర్ణంబుతో కర్రముప్పు దేహంబు మంగళకరమై శృంగయుగము కాటుక కనులు సింగారంపు చెవులును నల్లనై మెర్రసెడి నాసికయును గురుతర కంఠంబు గోపురంబుదరంబు తగు దీర్ఘవాలంబు తడుకు చూపు ద్వరద తుండములట్ల దీపించు తొడలును పూర్ణ కుంభాభమై పొసగు పొదుగు. బ్రహ్మగారు తన మహామహిమతో అందమైన ఆవుగా మారాడు. ఆవు కపిల గోవు అన్నమాట, కపిల వర్ణం కలిగినటువంటి గోవుగా మారేది. అంటే పూర్తి నలుపు తెలుపు కాకుండా ఒక విధమైన గోధూమ వర్ణంలోకి వచ్చింది. ఈ శరీరం నిగనిగలాడిపోతోంది. ఇంకొక కొమ్ములు పరమ మంగళప్రదములైన అందమైన సూటిగా వాడిగా ఉండే కొమ్ములు ఉన్నాయి. కళ్ళు కాటుక కళ్ళు, చెవులు కూడా అలంకారం చేసినట్టుగా కనపడుతున్నాయి. ముక్కు ముట్టె దగ్గర ముక్కు నల్లగా ఉంది, చక్కనైనటువంటి ముట్టె. ఇక కంఠం ఎంత అందంగా ఉందో, పొడుగుగా ఉందిట, ఎవరైనా చెయ్యాల వేస్తే వెన్న పూస మీద చెయ్యి వేసినట్టుగా ఉందట, అంత మృదువుగా ఉందట. పొట్ట మాత్రం కసు గోపురంలో పెద్ద పొట్ట ఉన్నది, పొడుగైన తోక, తోకకి కుచ్చున్నది, తడుక్కు తడుక్కుమని ఇలా చూస్తూ ఉంది, ముచ్చటగా చూస్తుంది ఆవు. అంత బ్రహ్మగారు ఆవుగా మారిపోయారు. లేడీస్ అంటే ఆయనకి అభిమానం అంట, అందుకనే ఆవుగా మారిపోయాడు, ఎద్దుగా మారిపోకుండా. ఇక ఏనుగు తొండల్లా కనపడుతున్నాయి కాళ్ళు, పూర్ణ కుంభంలో ఉంది పొదుగు. పొదుగు చూస్తే కొండ బోర్లించినట్టు ఉందన్నమాట, చక్కని పొదుగు. ఆ పొదుగు నుంచి పితికితే చాలు వచ్చి పడిపోయే పాలు. అందంగా ఉన్న పొదుగుకి నాలుగు స్తనాలు ఉంటాయి, ఆవుకి ఈ నాలుగు స్తనాలు అరటి పళ్ళలో ఉన్నాయి, పొడుగైన అరటి పళ్ళలాగా. అలాంటి అరటి పళ్ళ వంటి స్తనములతో అందమైన గోవుగా మారిపోయాడు రుద్రుడు. బుజ్జి దూడగా మారిపోయాడు, చెంగు చెంగు అటు ఇటు నాలుగు కాళ్ళ మీద దూకుతూ పెరుగుడుతూ ఉండేటటువంటి దూడగా మారిపోయాట. ఈ దూడ ఈ ఆవుని చూచి లక్ష్మీదేవి తెల్లబోయి, బ్రహ్మదేవ ఎంత అందమైన రూపం ఇది, రుద్రానికి నమస్కారం. ఇలా దూడ రూపంలో మరీ ముచ్చటగా ఉండవు, మీ ఇద్దరు ఆవుగా దూడగా మారడానికి గల కారణమేమిటి అన్నది. జగన్మాత, జగదీశ్వరుడైన విష్ణువు ప్రస్తుతం పుట్టలో తపస్సు చేసుకుని ఆకలి దప్పులతో అలమటించి పోతున్నట్టుగా నటిస్తున్నాడు. ఆయన ఆకలి సామాన్యమైనటువంటి ఆకలి కాదు, ఆకలి తీర్చే శక్తి బ్రహ్మకే ఉంది. బ్రహ్మగారు ఆవు రూపంలో ఆయన ఉన్న పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోస్తాడు, ఆ పాలు ఆయన తాగుతాడు, ఆయనకి ఆకలి తీరుతుంది, దప్పిక తీరుతుంది, అప్పుడు తపస్సు చేసుకుంటాడు. నువ్వు అడగచ్చు, ఎలాగో ఆకలి తీర్చడం కోసం గోవుగాను దూడగాను మారిన వాళ్ళు నా దగ్గరికి రావడం ఎందుకు, అక్కడికే వెళ్ళి పాలు పొట్టలో పోయొచ్చు కదా అని. అలా మేము పొట్టలో పోస్తే భవిష్యత్తులో ఒక అద్భుత కళ్యాణ ఘట్టం రాదు. కళ్యాణ ఘట్టం జరగాలంటే పెద్ద కథ నడవాలి. మమ్మల్ని వెంట పెట్టుకొని చోళరాజు దగ్గరికి తీసుకెళ్ళి చోళరాజు గారు మమ్మల్ని కొంటాడు, ఆయన మమ్మల్ని పోషిస్తాడు, ఆయనకి తెలియకుండా మేము పాలు పట్టుకెళ్ళి ఆయనకి పోస్తాం, దానివల్ల గొప్ప కథ నడుస్తుంది, అది భవిష్యత్తులో నువ్వే చూద్దూ కానీ అనగానే మారు మాట్లాడకుండా లక్ష్మీదేవి ఈ బ్రహ్మని దూడగా ఉన్న రుద్రుణ్ణి వెంట పెట్టుకుని చోళరాజున్న చోటుకు వచ్చింది. చోళరాజు గారి నగరంలో ప్రవేశించి, ఆవును అమ్ముతున్నాం వచ్చి దూడతో పాటుగా అమ్ముతున్నాం, ఆవు కొనుక్కునేవాళ్ళు దూడను కూడా ఫ్రీగా పుచ్చుకోవచ్చు. దూడ కూడా మామూలు దూడ కాదు, కోడి దూడ, మొగ దూడ, భవిష్యత్తులో మంచి పొలాలు దున్నడానికి పనిచేస్తుంది. చూడండి ఈ దూడ ఈ ఆవు, ఎవరైనా కొనుక్కునేవాళ్ళు కొనుక్కోవచ్చు అన్నది. అందరూ వచ్చారు. ఎంత మీ అన్నారు, దీనికి డబ్బులు ఎంతని మేము చెప్పలేము, ధనంతో సంబంధం లేదు, ఆవు దగ్గరికి దూడ దగ్గరికి వెళ్ళండి, దండం పెట్టండి, ఆవు మాతో వస్తావా అని అడగండి, దూడ వస్తావా అనండి, అవి వస్తాయంటే పట్టుకోండి, వాటి అనుమతియే మాకు బహుమతి, అవి అనుమతి ఇస్తే అదే డబ్బు, వేరే డబ్బు అక్కర్లేదు అందుక. అందులో ఒకడు వెళ్ళాడు, గోమాత వస్తావంటే అంది, దూడ అంటే దూడ పేడ వేసిపో అంది, అయితే మా దగ్గరికి రాదన్నమాట అనుకుని వాడు పక్క వెళ్ళాడు. ఇలా నలుగురు ఐదుగురు అడిగారు, నాలుగు పొమ్మంది ఆవు. అందులో ఒకడు కొంచెం దౌర్జన్యంగా ఉన్నాడండి, అలాంటి వాడు ఒకడు వచ్చి ఏమిటి ఆవును అడిగేది, ఈడ్చుకు రండిరే అని దగ్గరికి వెళ్ళేసరికి కొమ్ములతో ఎత్తి విసిరి ఉత్తర పారేసింది. గోవా మజాక అన్నారు, 70 కిలోమీటర్ దూరంలో పడ్డాడు, వాడి నడుం విరిగింది, ఇక మళ్ళీ లేస్తే ఒట్టు. ఈ ఆవు దగ్గర దౌర్జన్యం పరికిరాదు అనుకుని అందరూ పక్కకి తొలగిపోయారు. ఇలా ఎవరి దగ్గరికి ఆవు వెళ్ళటంలా, ఇంతలో ఈ చోళరాజు భార్య పైనుంచి చూసింది. ఆవిడ స్వయంగా కిందకి దిగి వచ్చింది ఈ తతంగం చూసి. వచ్చి, ఓ మాత, నిన్ను చూస్తే పూజ్యభావం కలుగుతోంది, నిన్ను చూస్తే లక్ష్మీ స్వరూపిణిలా కనపడుతున్నావు అనగానే లక్ష్మీదేవి పక్కపక్క నవ్వుకుంది, లోపల లోపల విసిగుసిన నవ్వుకుంది. ఆవిడ చూస్తే లక్ష్మీని అనిపించడం ఆశ్చర్యం ఏమున్నది, ఆ కాంతి దాస్తే తాగుతుందిటండి, ఒక మనిషి గొప్పతనం వాడు చెప్పుకోకపోయినా ముఖాన్ని బట్టి తెలుస్తుంది. ఆవిడ నవ్వగానే, అమ్మా ఈ గోమాతని దూడని మాకు ఇస్తామనగానే, అమ్మా నేను చెప్పానుగా వాటినే అడగండి అన్నది లక్ష్మి. వెంటనే ఈ చోళరాజపత్ని వాటికి నమస్కరించి, మాతో వస్తారా అనగానే వస్తాం అని తల ఊపేట. ఆహా, ఇక నా అదృష్టం అనుకున్నది ఆవిడ. గోపాలకుండి పిలిచింది, ఒరే వీటిని తీసుకెళ్ళి ప్రత్యేకమైన శాలలో కట్టి రోజు తీసుకెళ్ళి మేపు, ఈ ఆవును చూస్తే ముచ్చటగా ఉంది, దీని పాలు తాగాలని నాకు మనస్సు తహతహలాడుతున్నది నా మనస్సు అన్నది. అలాగే అమ్మ అన్నాడు వాడు, లక్ష్మీదేవి వెళ్ళిపోయింది. ఈ గోవును తీసుకెళ్ళి గోవుల మందలో కట్టారు గోశాలలో. ఆ గోశాలలో కూడా అన్న ఆవులతో కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి శాలలో, ఒక ప్రత్యేకమైనటువంటి మందిరంలో పెట్టారట. మరునాడు ఉదయం ఈ గోపాలకుడు గోవులతో పాటు వీడిని అడవికి తీసుకెళ్ళాడు. కాసేపు అటు ఇటు చూసి ఈ గోపాలకుడు చెట్టు కింద పడుకుని మధ్యాహ్నం పడు కాసేపు నిద్రపోయేవాళ్ళండి. అంతవాటికి అలసట వస్తుంది, వాడు నిద్రపోగానే పరుగు పరుగుని వెళ్ళి పుట్ట దగ్గరికి తేలింది ఈ ఆవు దూడ. ఆవు వెళ్ళి ఆ పుట్ట దగ్గర కన్నం ఉంటుంది రంధ్రం, ఆ రంధ్రంలో పొదుగు పెట్టింది. శ్రీనివాసుడు ఇలా మూతి పైకెత్తాడు. ఈ ఆవు నాలుగు స్తనముల్లోంచి పాలు అందులో ధారగా కురిపించింది. ధారగా కురుస్తున్న పాలు అని తాగాడే. అసలు ఆవు పాలండి పొదుగు దగ్గరికి వెళ్ళి అలా పితుకు తగితే వలే కమ్మగా ఉంటాయి. కొంచెం డైజెస్ట్ పవర్ ఉండాలి, కాకపోతే మామూలు మానవుడు తాగితే ఆ తర్వాత ఇక అంతే అజీర్ణ వ్యాధి పట్టుకుంటుంది. ఆవు పాలు కాచి తాగితే ఒక రుచి, నిలవ ఉండకుండా వెంటనే నోట్లోకి పితుక్కుంటే అదొక రుచి. మా చిన్నప్పుడు ఇలాంటి లీలలు చాలా చేశాను. నేను కూడా గోపాలకృష్ణుడిలో వెళ్ళి అక్కడికి వెళ్ళి టిక్కు టిక్కు అని పితుక్కు తాగేవాడిని. ఎంత రుచిగా ఉంటుందో, గోరువెచ్చగా ఉంటాయి పాలు కూడా, వెచ్చగా ఉంటాయి అనమాట, మరీ వేడిగా ఉండవు, అలాగే నేను చల్లగా ఉండవు. అప్పుడే పితుకుతున్న పాలు మీరు కావాలంటే చూడండి, నేను చెప్పిన వాటి విని. పితికిన పాలు వెచ్చగా ఉంటాయి, ఒక రకమైన గోరువెచ్చ అనమాట. ఆ పాలు గడగడది అయితే చాలా బాగుంటాయి. తర్వాత 2-3 గంటలు అటు ఇటు పరిగెత్తాలి, ఉప్పల్లో పరిగెత్తుకుంటూ వెళ్ళి హైటెక్ సిటీ దగ్గర ఆగాలి. అప్పుడు ఈ తాగిన పాలు అరుగుతాయి, 2 చెంబులు పాలు. అంతేగాని తాగేసి ఇంట్లో కూర్చుంటే ఇక తర్వాత అటాచ్డ్ బాత్రూమ్, అదో ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆవు పాలు బాగా అరగాలంటే బాగా వ్యాయామం చేయాలి. గన్నపోస అవి బాగా తినండి, నెయ్యి తాగండి, ఏం పర్వాలేదు. కాకపోతే కొంచెం వ్యాయామం చేయండి. ఏం పెద్ద కష్టం ఉంది, ఉప్పల నుంచి నాగోల దగ్గర నడిచి వచ్చేసి మళ్ళీ నడిచి ఇంటికి వెళ్ళిపోండి. అదే మీరు అలాంటి వాళ్ళు బీహెచ్ఈఎల్ నుంచో జీడి మెట్లో దాన్ని ఏమంటుంటారండి, జయకుమార్ గారు మీరు ఉండేది సనత్ నగర్ నుంచి ఇక్కడ దాకా నడిచి వచ్చేసారు అనుకోండి, చెంబుడు పాలు తాగి మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఇంకో చెంబుడు పాలు తాగచ్చు. కాబట్టి వ్యాయామం ఎంత ఎక్కువ చేస్తే పాలు అంత ఉపయోగం అనమాట ఆవు పాలు. ఈ మొత్తం పాలు స్వామివారు కాబట్టి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆయన ఉదరంలో సమస్త లోకాలు ఉన్నవాడు, ఈ పాలు లెక్క గడగడ తాగాడు. ఆ తర్వాత వాటిని దీవించాడు. ఆవు దూడ తిరిగి అక్కడికి వచ్చే మందలోకి వచ్చేసి మేస్తున్నట్టు నటించాయి. గోపాలకుడు లేచి ఇంటికి తీసుకెళ్ళి పాలు పెరుగుదామని చూస్తే ఒక్క చుక్క పాలు రాలేదట. ఇంతలో చోడరాజు గారి భార్య వచ్చింది. ఏమిరా గోపాలక, మరి కొత్త ఆవు పాలు తాగాలనుకున్నారు, పాలు పితుకు అంటే అదేమిటో తల్లి, మంత్రం వేసినట్టుగా ఈ పొదుగులో నుంచి ఒక్క చుక్క కూడా పాలు రావటం లేదమ్మా అన్నాడు. ఏ నిజమా కదా, ఏది పితుకు అంది మళ్ళీ ఆవిడ. పితకడానికి దగ్గరికి వెళ్తే అసలు పొదుగు ఎండిపోయినట్టుంది, అందులో ఒక్క చుక్క రావడం లేదు, ఒక డ్రాప్ కూడా రావడంలా. ఆ బ్రహ్మదేవుడి పాలు మానవులకి దక్కుతాయా, పరమాత్మకి దక్క, వాళ్ళ నాన్నగారైన విష్ణువునికి తప్ప ఆయన పాలు సామాజులకు ఎలా దక్కుతాయండి. నిజంగా బ్రహ్మగారి పాలలో ఒక్క చుక్క దక్కితే అది మహామృతం, స్వర్గంలో ఉన్న అమృతం కంటే గొప్ప అమృతం, సత్యలోకామృతం అది. ఆ అమృతం తాగిన వాడికి జరామరణాలు ఉంటాయా, వాడికి ముక్తి రాకుండా ఉంటుందా. అందుకే ఆ పాలు సామాన్యులకు అంకవు, దక్కవు, అది కేవలం పరమాత్మకే దక్కింది. దాంతో వాడు తెల్లబోయింది, ఏదో దిష్టి తగిలి ఉంటుందిరా అని వెంటనే మిరపకాయలు తీయించి పొగ వేసిందిట. మర్నాడు వెళితే మళ్ళీ మర్నాడు అదే జరిగింది. ఇలా 2-3 రోజులు జరిగేసరికి ఈవిడికి అనుమానం వచ్చింది. ఒరే గోపాల, దీనికి తగిలేది దిష్టి కాదురా, ఆ దిష్టి వంకతో దాని పాలన్నీ పుష్టిగా నువ్వు తాగి ముదనష్ట ప్రవేశాలు వేస్తున్నావు అవునా అంది. లేదు తల్లి, అపరాధం అలా నేను చేస్తానా అని లెప్పలు వేసుకొని, ఈ ఆవు ఎందుకో తెలియటం లేదు, వచ్చినప్పటి నుంచి పాలివ్వడం లేదమ్మా అన్నాడు. రేపు గనక ఆవు పాలివ్వకపోతే నీకు 100 కొరడా దెబ్బల శిక్ష విధిస్తానందట ఆవిడ. దాంతో వీడి కంగారు వచ్చింది, ఈ ఆవు ఎందుకు పాలివ్వటం లేదో, దీని మీద కన్ను వేద్దాం అనుకున్నాడు. మరునాడు ఆవు వెంట ఒక గొడ్డలి బుధం మీద వేసుకుపోయాట. నిజంగా ఒకవేళ ఆవు పాలు ఇవ్వలేదు అనుకోండి, గొడ్డలు పెట్టి కొట్టేస్తామా. శిక్షించడానికి గొడ్డలు వేసుకుపోయాడు. వాడికి క్షణికోద్రేకం కలిగింది. ఆ పూట చెట్టు కింద పడుకుని ఇలా దొంగచూపులు చూస్తూ యావు ఎక్కడికి వెడుతుందో పరీక్షించాట. వీడు నిద్రపోతూ ఉన్నట్టుగా కనపడగానే ఆవు మళ్ళీ యథాప్రకారంగా దూడతో పొరుగు పొరుగున చింత చెట్టు కింద, తింత్రిణి వృక్షం కింద ఉన్న పుట్ట దగ్గరకు వచ్చింది. పుట్టలోకి పొదుగు పెట్టింది, పాలు కొరవడం మొదలెట్టింది. అబ్బా ఇదా, ప్రతిదినము మేం పెట్టే తిండి తిని మా గోశాలలో హాయిగా కాపురం చేస్తూ పాలు మాత్రం పట్టుకొచ్చి పుట్టలో పోసేస్తావా, దిక్కుమాలని గోవా. ఎందుకన్నమాట, నీ పొదుగులో పాలు ఉండడంలా, మేం పితికితే పాలు ఇవ్వకుండా ఇక్కడ మాత్రం పితకకుండా పాలు అన్యాయంగా పొట్టలో పోస్తావా. నీ వల్ల నాకు ఎన్ని చివాట్లు వచ్చాయి, ఇవాళ 100 కొరడా దెబ్బలు కూడా కొడతానంది మా రాణిగారు అని అమాంతంగా గొడ్డలతోటి కొట్టబోయాట. తన చేతి గొడ్డలెత్తి గోవు నడినెత్తిపై మించి కొట్టబోయే. అప్పుడు విష్ణుదేవుడు, అహకాసురధే నువ్వు నాకు నిత్యమున్ తప్పక దుగ్ధమిచ్చి నన్ను తల్లి విధంబున బ్రోచే. అట్టి గోవిప్పుడు గొల్లచే మడియుటెట్లు సహింపగవంచునంచు తాతెప్పున నైజ మస్తకము ధేనువు శీర్షము మీద నిల్పగన్. వాడు చేతిలో ఉన్న గొడ్డలితో దాని మెడ మీద ఒక్కడు కొట్టబోయాడు. నిజంగా ఆ పొదనేరు గొడ్డలతో కొట్టుకుంటే మెడ దిక్కింద పడిపోయేది. ఆ గొడ్డలు ఎత్తి కొట్టబోతూ ఉంటే పుట్టలో ఉన్న విష్ణువు, అయ్యయ్యో తల్లిలాగా నాకు పాలిస్తున్న బ్రహ్మదేవుణ్ణి ఈ గోస్వరూపాన్ని కొడతాడా? గోవు ఎన్ని తప్పులు చేసినా శిక్షించకూడదు. గోవు మన పొలంలో గడ్డి మేస్తూ ఉంటే దాన్ని హటోహటం తొలగించకూడదు. టండోయ్, ఆవులు మన పొలంలో గడ్డి వేయడం మన పూర్వజన్మ సుకృతం. దానివల్ల మనకి పంటలు పెరుగుతాయి, మనకి ఎన్నో సుకృతాలు వస్తాయి, శుభాలు కలుగుతాయి. అప్పుడు గనక ఆవుని పొలంలో నుంచి కర్రతో కొట్టి తోలేమంటే బయటికి, ఇక జీవితంలో వాడికి భ్రష్టత్వం మొదలవుతుంది, కఠోర నరకాల పాలవుతాడు. గడ్డి తింటున్న ఆవుని, నీళ్లు తాగుతున్న ఆవుని, దాణా తింటున్న ఆవుని, లేక కుడితి తాగుతున్న ఆవుని పొరపాటును కూడా తిట్టకూడదు, కొట్టకూడదు, వాటిని ఆహారం తినకుండా పారదొరలకూడదు. అసలు గోవుల్ని ఏ విధంగా మనం శిక్షించినది మహాపాపమే. కర్రతో కొట్టడం, కాలితో తన్నడం, ఇవన్నీ భయంకర మహాపాపాలండి. తెలిసి చేసినా తిరిగి దిగిన పాపం పాపమే. కావాలని తండ్రినా, కావాలని కాకపోతే పొరపాటును తిన్నా కూడా పాపం అన్నాడు. కాకపోతే పొరపాటును తండితే ఆవు చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఆ పాపం తొలగిపోతుంది, కానీ కావాలని తండితే ఇక ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ఉండదు. అలాంటి వాళ్ళు రాబోయే జన్మల్లో ఆయు కాళ్ళు లేనివాళ్ళుగా, కళ్ళు లేనివాళ్ళుగా, చేతులు లేనివాళ్ళుగా, కుష్ఠరోగులుగా, కంఠరోగులుగా పుడతారు. భయంకర వ్యాధి పీడితులు అవుతారు. ఏ పరిస్థితుల్లోనూ గోవులను మాత్రం శిక్షించకూడదు, రక్షించాలి తప్ప. ఎట్టి పరిస్థితుల్లో గోవులను రక్షించవలసింది? గో సంరక్షణము కంటే ఈ ప్రపంచంలో మరొక పూజ లేదు. గోవుల శరీరములో సకల దేవతలు ఉంటాయి, అందువల్లే ఆవులను అనునిత్యము పూజించాలి. ఆ గోరక్షణ కోసమే శ్రీకృష్ణుడు అవతరించాడు. ఎందుకు కృష్ణుడు అవతరించాడు భూలోకంలో? గోపాలుడు ఎందుకు అయ్యాడు ఆయన? గోవుల గొప్పతనం లోకానికి చెప్పడానికే. అందుకే టక్కున గోరక్షణ కోసం పుట్టలోంచి తలపైకెత్తి ఆవుని పక్కకు తోసి తల అడ్డం పెట్టాడు. ఈ గొడ్డలి వచ్చి మస్తకంలో దిగిపోయింది, అడ్డంగా దిగిపోయింది, ఇలా దిగిపోయింది అనమాట. ఇక్కడ పాపిడి తీసుకుంటారు ఆడవాడు మధ్య పాపిడి, అలా ఆ మధ్యలో ఆ గొడ్డలు అడ్డంగా దిగిపోయింది. జివ్వున రక్తం తాళవృక్ష ప్రమాణం బున నూర్ధముఖం పై, తాడి చెట్లో పైకి లేచిపోయింది, అంత పైకి తన్నింది. అది చూడగానే పాపం ఆ గోపాలకుడు వణికిపోయి కింద పడి చచ్చిపోయాడు. వాడు అమాయకుడు, తెలుసో తెలియదో పొరపాటును కొట్టాడు, కానీ స్వామికి నెత్తి మీద గొడ్డలు దిగడం, రక్తం రావడంతో ఒక్క దెబ్బ కింద పడి డామ్మ చచ్చిపోయాడు. అది చూచి స్వామి ఆ పుట్టలోంచి బయటకు వచ్చి మూలుగుతూ కూర్చుండిపోయాడు. ఆవు ఈ నెత్తురు దాని మీద పడింది, దూడతో పాటు పరుగు పరుగును వచ్చింది. స్వామివారికి దెబ్బ తగలడంతో బ్రహ్మదేవుడు కూడా ఉడికిపోయాడు. అందుకే గో రూపంలో రుద్రుడు దూడ రూపంలో తన వెంట వస్తూ ఉండగా చోళరాజు గారి సభలోకి వచ్చి అంబా 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 అని అరిచింది. ఈ రాజుగారికి మతిపోయింది. ఆవు ఒంటి మీద ఈ నెత్తురు ఏమిటి? ఇది అంబాని ఆడవడం ఏమిటి? దూడ ఒంటి మీద ఈ నెత్తురు ఏమిటి? కూడా ఉండవలసిన గోపాలుడు ఏడి అన్నట. అప్పుడు చారులు ఆవు ఎక్కడికి వెళ్ళిందో చూద్దామని ఆవుని మళ్ళీ చూపించు దారి అన్నారు. ఆవు పరుగు పరుగును పుట్ట దగ్గరికి తీసుకొచ్చింది. వెంటనే వాళ్ళు రాజుగారి దగ్గరకు వచ్చి జరిగింది చెప్పారు. రాజుగారి చారులతో ఆవుతో దూడతో పుట్ట దగ్గరికి వెళ్ళేసరికి నీలమేఘఛాయ శరీరుడైన శ్రీహరి నడినెత్తి మీద గొడ్డలు దిగి నెత్తురు కారుతూ ఆయన ములుగుతూ కనపడ్డాడు. ఆయన వణికిపోయాడ. మహాత్మా తమరెవరు అంటూ ఉండగానే వెంటనే స్వామి పాపాత్మ, గోపాలకుడితో గొడ్డలతో నన్ను కొట్టించడమే కాక నేనెవరని అడుగుతావా? ఇంతటికీ మూలకారకుడు నువ్వు, పిశాచ్యమైపో అన్నట. రాజుగారికి మతిపోయింది. ఇదేమిటి, మధ్యలో అన్యాయంగా నాకు శాపం వచ్చిందని వెంటే కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ, స్వామి తమరెవరు, ఎందుకు నన్ను ఇలా శపించారు అనగానే ఆకాశవాణి ఎవరంట వెంట పిచ్చివాడు, ఆయన శ్రీహరిరా అంది. అప్పుడు ఆయన, అవ్యాజ కరుణామూర్తి అంటారు శ్రీహరి, అటువంటి శ్రీహరి నన్ను శిపించడం ఏమిటి? నా కర్మ కాకపోతే ఈ పూట లేచి లేవగానే ఎవడ మొహం చూశానో లేక అర్థంలో నా మొహమే చూసుకున్నాను, నా కర్మ కాకుంది. ప్రభు, నువ్వు గోవుతో పాటు ఉన్న దూడని మా దగ్గరికి పంపినవాడివని అర్థమయ్యింది. ఈ గోవు కానీ ఈ దూడ కానీ సామాన్యమైనవి కావని ఇప్పుడు అర్థమవుతున్నది. నీకు సేవ చేయడానికి ఏ లోకం నుంచో వచ్చినవి. తమంత తాము మా ఆవిడతో పాటు గోశాలలోకి ప్రవేశించాయి. తెలుసో తెలియకో మా ఆవిడ ఆవు వాటి పాలు తాగాలనుకున్నది. తెలియక చేసిన అపరాధం అది. ఆవు పాలు ఇవ్వకపోతే శిక్షిస్తానని గోపాలకుండి ఆవిడ అన్నమాట నిజమే అన్నది నా భార్య. తెలియక ఆవిడ అన్నది మధ్యలో గోపాలకుడేమో కోపంతో నేను కొట్టినట్టున్నాడు, దానివల్ల వాడు చచ్చిపోయినట్టు తెలుస్తూనే ఉన్నది. కానీ ఇంతలో నేనేం అపరాధం చేశానో తెలియటం లేదు. నాకు పిశాచి జన్మ వచ్చింది. చాలా చిత్రంగా ఉంటాయండి ఇది. పోయే కాలం వచ్చినప్పుడు చెట్టు నీడ కోసం వస్తే చెట్టు మించి పండుగ ఎత్తుమీదబడి చచ్చేటవాడు. ఒక కథ అద్భుతమైన పద్యం ఉంది ఇందులో మంచి సుభాషితాల్లో. ధర కర్వాటుటకండు సూర్యకర సంతప్త ప్రధానాంగుడై త్వరతోడం పరువెత్తి చేరి నిలిచెన్ తాళద్రుమఛాయ తచ్చిరమున్ తప్పలపాత వేగమున విచ్చెన్ దైవయోగంబుగా పొరి దైవోపహతుండు పోవు కడకుం పోవు గదా ఆపదలు. పాప ఒక ఆయనకి బట్టతలు వచ్చేసిందిట, నెత్తి మీద ఒక్క వెంటుకు లేదు, ఉన్నగా మైదానం అయిపోయింది. ఆయన కర్మయోగం వల్ల వేసవ కాలంలో కాలినడకన పొరుగురు వెళ్ళాడు. ఈ దారిలో ఎండకి గుండు మాడిపోయింది. జుట్టుంటే కొంచెమైనా ఎండ ఆగేది, కానీ జుట్టు లేకపోవడంలో పూర్తిగా ఎండ వచ్చి తలని మార్చేసింది. బాబు ఎండ ఎండ నీడెక్కడ దొరుకుతుంది అని ఎండ బాధ తట్టుకోలేక నీడ కోసం పరుగు పరుగు వస్తే వాడికి తాడి చెట్టు కనపడింది. తాడి చెట్టు నీడలో చేరాడు. వాడు చేరగానే కాకొచ్చి తాటిపండును పొడిచింది. తాటిపండు వచ్చి నెత్తి మీద పడింది, ధమ్ అనే శబ్దంతో తలకాయ పగిలిపోయింది. తాళద్రుమఛాయ తచ్చిరమున్ తత్ఫలపాత మేఘముల విచ్చన్ రెండుగా. తాటిపండు నెత్తి మీద పడి ఈ బోడిగుండు పగిలిపోయింది. అది తాటిపండు, ఇది బోడిగుండు, రెండుగా పగిలిపోయిందిట. అదే దైవయోగం. అందుకని ఏమన్నారు, దైవోపహతుండు పోవు కడకం పోవుం కదా ఆపదలు. దైవానుగ్రహం లేనివాడు ఎక్కడికెళ్తే అక్కడే ఆపదలు వస్తాయి. దైవానుగ్రహం లేనప్పుడు ఏమవుతుంది, పాపం నీడ కోసం చెట్టు కిందకి చేరితే ఎండ కంటే కనీసం గుండు పగిలినా ఇంటికి వెళ్ళాక నూనె రాయించుకునేవాడు వాడు ఆవిడ చేత. ఇప్పుడు గుండే లేకుండా పోయింది, వాడే పోయాడు పండు దెబ్బకి. అవునా, దైవానుగ్రహం లేకపోవటం వల్ల కదా ఏమీ ఎరగని నాకు మధ్యలో శాపం అనగానే స్వామి చిరునవ్వు నవ్వి, రాజా రాష్ట్రకృతం పాపం అనే శాస్త్రం అనలేదా, తన రాజ్యంలో వాళ్ళు చేసిన పాపం రాజుగారికి చుట్టుకుంటుంది. ఏదో మనకి గవర్నమెంట్ వాళ్ళు మేము నెగ్గేసాం, మేము అలా మంత్రులు అయిపోయాం అనుకుంటున్నారు తెలియక పాపం వీళ్ళు. వీళ్ళకి ఓట్లు వేసిన వాళ్ళ పాపాలన్నీ వీళ్ళకి సగం అంటుకుంటాయట. అందుకే ఎప్పటికప్పుడు మహారాజులు యజ్ఞాలు చేసి తీర్థయాత్రలు చేసి ప్రజలకు వేలు చేసి నాగోటివాడి పురాణాలు విని పౌరాణికులు సేవ చేసి ఆ పాపం తొలగించుకోవాలి. నేను చెప్పలేదు, మన పురాణములన్నీ చెబుతున్న శాస్త్రాలు వాక్కది. కాబట్టి మన పైన కూర్చొని పరిపాలిస్తున్నాం అనుకుంటే మన పాపాల్లో సగం వాటం వాళ్ళదే. ఎన్ని కష్టాలు వస్తాయో వీటి వల్ల. అందువల్ల రాజుగారికి ఎప్పుడూ కూడా పరిపాలించేటటువంటి వాడికి ప్రజల పాపాలు అంటుకుంటాయి. ఇందులో నీ భార్య పాపం కొంత. ఈ గోపాలకుడిని తిట్టింది, గోపాలకుడు ఏకంగా తిడితే మాత్రం ఏ కర్రతోనో కొట్టకుండా ఏకంగా గొడ్డలతో కొట్టాడు, అది మహాపాపం. ఈ పాపాలు నీకు చుట్టుకున్నాయి, అందుకని నీవు పిశాచం అవుతావు. నీ పూర్తి పాపం లేకపోయినా కొంత శిక్షణ ఉపయోగిస్తావు, ఇది కూడా నీకు మేలే. నీకు శాప విముక్తి ప్రసాదిస్తున్నాను నాయన, నువ్వంటే నాకు ఇష్టం కాబట్టే తాత్కాలికంగా శిక్షించి భవిష్యత్తులో రక్షిస్తాను. శీఘ్రకాలంలో నేను పద్మావతి అనే పేరుతో ఉండే లక్ష్మీస్వరూపిణి వివాహం చేసుకుంటాను. వివాహమైన వెంటనే నువ్వు నా దగ్గరకు వచ్చి ఒక కిరీటం నా నెత్తి మీద పెట్టాలి. మామూలు కిరీటం కాస్తమా, 100 బారుల బంగారంతో తయారు చేసి నవరత్నములు తాపడం చేసిన కిరీటం నాకు. ఆ కిరీటం నెత్తి మీద పెట్టుకుని తర్వాత తీసి పక్కన భద్రపరుస్తాను. ప్రతి శుక్రవారం 6 గడియలు నెత్తి మీద పెట్టుకుంటాను ఆ కిరీటాన్ని. ఆ కిరీటం నేను ధరించడం వల్ల నువ్వు శాశ్వతంగా వైకుంఠంలో ఉంటావు. నా కళ్యాణం చూసి నా నెత్తి మీద కిరీటం పెట్టగానే నీ పిశాచి జన్మ పోతుంది, నువ్వు డైరెక్ట్గా వైకుంఠానికి పోతావు. ఎన్ని జన్మలు తపస్సు చేసినా రాని వైకుంఠం నా కళ్యాణ సమయంలో నన్ను చూడటం వల్ల నీకు వస్తుంది. ఇది అదృష్టం కదండి. టెంపరీగా 5-6 ఏళ్ళు పిశాచంగా ఉన్నా ఆఫ్టర్ 5 ఇయర్స్ 6 ఇయర్స్ వైకుంఠానికి పోతున్నాడు. ఇప్పుడు మనం పిశాచాలుగా లేకుండా ఇక్కడ కూర్చున్నంత మాత్రం చేత వైకుంఠం స్వర్గం వస్తుందని నమ్మలేము. అవునా, కాబట్టి మనకంటే ఆయన అదృష్టవంతుడే. అందుకని అప్పుడప్పుడు వేదవ్యాసులు వారు పురాణాల్లో రాశాడు, గురువుగారు ఎవరి మీదైనా కోపగించి తిడితే వాడి పాపాలు పోతాయట. అందుకని గురువులు అప్పుడప్పుడు కొరేసుంటా అని తిట్టేవారట. కావాలని తిట్టించుకునేవారు శిష్యులు. మా చిన్నప్పుడు మాస్టర్ చేత అలాగే మేము తిట్టించుకునేవాళ్ళం. ఆయన తిడితే మోక్షం వస్తుందని మాకు నమ్మకం. ఇప్పుడ సుంఠ అన్నామా మనకి తంట వచ్చినట్టే పెంట వచ్చినట్టే. వెంటనే మాస్టర్ని జైలుకి పంపారు. పాపం టీచర్లు బతికి ఏమైపోయింది తెలిసి ఇప్పుడు స్టాండ్ అన్నారా, వీడి బతుకు బస్ స్టాండ్ అని. పూర్వం స్టాండ్ సిట్ నిలబెట్టేవారు, గుంజీళ్ళు తీయించేవారు, కొట్టేవారు. కానీ గురువులు ఎవరి మీదైనా కొంచెం కోపగించి తిట్టారంటే అది అనుగ్రహం అవుతుంది టండోయ్. అందువల్ల ఎప్పుడైనా తిడితే మా గురువుగారు నన్ను తిట్టేస్తారా, నన్ను అవమానించారా అనకండి. ఇంకా విచిత్రం తెలుసా, గురువుగారు వాళ్ళ అమ్మాయి పెళ్లికి రాలేదని ఒక ఆవిడ అడిగింది. అసలు గురువులు పిలవడం తప్పు తెలుసా, పిలవకూడదు. వార్త తెలుసుకుని గురువుగారు మీ ఇంట్లో కళ్యాణం అంట, మీ ఇంట్లో గృహప్రవేశం అంట అని వచ్చి సేవ చేయాలట. గురువులు బొట్టిట్టు పిలిస్తే నీకేం ప్రయోజనం ఉండదు తెలుసినా. అందువల్ల ఎప్పుడు మహాత్ములు పిలవాలి అని కోరుకోకండి. ఇప్పుడు పురాణాన్ని నేను పిలవాలా, నా పురాణం రండి, నా పురాణానికి రండి అని మీ అందరికీ బొట్టు పెట్టి, లేకపోతే జాకెట్ పెట్టి, వీళ్ళకి ప్యాంటు షర్టు పెట్టి, వీళ్ళకి టీషర్ట్ పెట్టి, కొన్నాడికి కాఫీ షర్ట్ పెట్టి, వాడికి ఏదో బిస్కట్ పెట్టి పిలిస్తే అప్పుడు మీరు పురాణానికి వస్తే మీకేం పుణ్యం రాదు. పురాణం జరుగుతోందని తెలుసుకోవాలి, మీరే ఎనౌన్స్మెంట్ పెట్టి తెలుసుకోవాలి. సత్సంగం గ్రూపులో ఉంటే మీకు ఎలాగో తెలిసిపోతాయి. మీ అంతటి మీరు ఎక్కడ పురాణం, ఎక్కడ పురాణం అని వెతుక్కుని వచ్చి పురాణం వింటే అప్పుడు మీకు ముక్తి భుక్తి లభిస్తాయి తప్ప, గురువుగారు బతిమాలితే తప్ప నేను రానండి. గురు పూర్ణికి నేను పిలవాలట, నేను పిలిస్తే కానీ రానట్టండి. కొంతమంది నేను ఎందుకు పిలుస్తాను, నేనేం గురువునే అనుకోలేదు, ఇక పూర్ణిమకి ఎందుకు పిలుస్తాను. అది మీరు గురువు అనుకుని మీరు రావాలి తప్ప, నేను గురువుని పూర్ణిమ నాడు రండి నా పాదసేవ చెయ్యండి అంటే నేను గురువుని ఎందుకు అవుతాను, నాకు ఎవడి సేవ కర్ల. మీరు పిలవకపోతే రావండి అంటే అది వారి కర్మ. ఎప్పుడు భగవంతుని దగ్గరికి పిలవకుండా వెళ్ళాలి. భగవంతుని కళ్యాణానికి, గురువుల యొక్క ఈ కళ్యాణాదులకి లేక శుభకార్యాలకి తమంత తాము వెళ్ళి సేవ చేయాలి, ఆహ్వానిస్తూ వెళ్ళకూడదు. దాని బదులుగా గురువుగారు ఎప్పుడైనా పిలిచి తిడితే అదొక అదృష్టం అన్నమాట. రే సుబ్బారావు డెప్ మీద కొడతానని గురువుగారు అన్నారంటే డెప్ మీద కొట్టరు వాడికి, వాడు చేసిన పాపాలు ఏవో పోయాయన్నమాట. అప్పుడు గురువుతో వాదించకూడదు, నన్ను కొడతావా, నన్ను ఇలా అంటావా అని వాదిస్తే ఇక గురువుగారిని అనుగ్రహించడం అసంభవం అవుతుంది. గురువుగారు ఏదో కోపగించారని వీపుకి బ్యాగ్ చేసుకుని నేను వెళ్ళిపోతున్నాను గురువుగారు, ఇక మీ దగ్గర ఉండనండి, ఇక పోతున్నాను వైజాగ్ పోతున్నానంటే నువ్వు పోతావు, నాకు వచ్చిన నష్టం ఏంటి, గురువుగారు పాదసేవ చేస్తే తెలుస్తావు. అంతేగాని ఆగ్రహించి గురువుగారి మీద వెళ్ళిపోవటం. ఒక రహస్యం చెప్పరా, గంగానది దగ్గరికి వెళ్ళి గంగా నీ మీద అలిగాను, నీలో స్నానం చేయను, నీ మంచినీళ్ళు తాగనంటే గంగకి నష్టమా మనకి నష్టమా? గురువు గంగాస్వరూపుడు, భగవంతుడు గంగాస్వరూపుడు, ఇవి తెలుసుకోండి. అందువల్ల భగవంతుడు తిట్టి చెప్పించడం వల్ల వాడికి అంత లాభం వచ్చిందన్నమాట. పాపం చోళరాజు గారు, సరే ఎప్పుడు నీకు వివాహం అవుతుందా, అప్పటిదాకా ఎదురు చూస్తాను, శ్రీనివాస కళ్యాణం, శ్రీనివాస కళ్యాణం అనుకుంటూ వెళ్ళిపోయాను. తర్వాత మరో విషయం చెప్పాలండి, ఇలాగే శ్రీనివాస కళ్యాణం లేక శ్రీనివాసుడి పూజ అనుకోవాలి మనం కూడా. రోజు శ్రీనివాస కళ్యాణం చూడాలనుకుంటే నిజంగా వైకుంఠానికి వెళ్ళి అక్కడ కళ్యాణం జరుగుతూ ఉంటే చూడగలుగుతాంట. వైకుంఠంలో బ్రహ్మదేవుడు దగ్గరుండి అప్పుడప్పుడు స్వామి కళ్యాణం చేస్తాడు. అందుకని మన నోటితో మంచి తెలుసుకోవాలి. అంతేగాని రోజు అవేమిటండి, ఈ మధ్యన దిక్కుమాలిన ఇంగ్లీష్ పాటలు వస్తూ ఉంటాయి అనమాట. రెయిన్ రెయిన్ గోయవే, ఎదిగి పిచ్చివి, అవన్నీ అనవసరం మనకి. రెయిన్గా ఇంగ్లాండ్లో ఎప్పుడు వర్షం కురుస్తుంది తెలుసా, రోజు వర్షమే. అందుకని గొడుగు లేకుండా బయటికి వెళ్ళలేము. ఆ వర్షం వల్ల తట్టుకోలేక వాళ్ళు రెయిన్ రెయిన్ గోయవే అంటారు వాళ్ళు. మనం రెయిన్ రెయిన్ గో అంటున్నాం, అందుకే మనకి వర్షాలు లేక కరువుతో తొస్తున్నాం. మనం అలా అనకూడదు, వర్షం వాన వాన వల్లప్ప అనాలి, అప్పుడు వాన వస్తుంది. మనం చిన్నప్పుడు చూసారా వాన వాన వల్లప్ప అని చక్కగా పాడేవారు. వర్షం రావాలని కోరుకోక పొమ్మంటారేంటి పిచ్చళ్ళు. అలాగే ఈ మధ్యకాలంలో అవన్నీ మానేసి ఏమనుకుంటున్నాను నేను, ఆంజనేయ పూజ, అప్పాలు నైవేద్యం, తినండి తినండి తినండి, ఇవి పిల్లలకు నేర్పండి. ఏమనాలి, ఆంజనేయ పూజ, అప్పాలు నైవేద్యం, తినండి తినండి తినండి, ఇంతవరకు నేర్పండి చక్కగా. శ్రీనివాస కళ్యాణం చేద్దాము రండి, చూద్దాము రండి, ప్రసాదం తిందాము రండి అంటే అప్పుడప్పుడు మనకు శుభం కలుగుతుంది. పిల్లలకి ఇలాంటి చిన్న చిన్నవి నేర్పాలన్నమాట. అంతే, అవి నేర్పడం వల్ల వచ్చే లాభం, ఈ దరిద్రపు ఇంగ్లీష్ రైమ్స్ నేర్పితే వాడికి ఏమీ ఉపయోగం లేదు. ఈ రైమ్స్ వల్ల చివరికి ఏమో మన ఎయిమ్స్ దెబ్బతింటాయి, చివరికి నరకానికి పోతాం. మంచి పాటలు నేర్పండి చక్క, భగవత్ సంబంధమైన గీతాలు నేర్పండి. ఈ కళ్యాణ ఘట్టంలో చెప్పాడు చోళరాజు గారు పిశాచం అయ్యాక శ్రీనివాసుడి కళ్యాణం అవ్వడం ఎంతకాలం పట్టిందో అంతకాలం క్షణం వ్యర్థం చేయకుండా శ్రీనివాస కళ్యాణం ఎప్పుడు జరుగుతుందో ఎప్పుడు చూస్తానో శ్రీనివాస కళ్యాణం శ్రీనివాస కళ్యాణం అనుకోవడం వల్ల నిత్యం శ్రీనివాస స్మరణమే అయింది కదండి. నిత్యం ఆయన కళ్యాణం చేస్తున్న పుణ్యం వచ్చింది. ఇంకంతకంటే గొప్ప పుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది ఆయనకి? ఆయన వెళ్ళాడు, భార్యామణి మా భర్తతో పాటు నేను వెళ్ళి హరిస్మరణ చేసి తరిస్తానని ఆయన వెళ్ళి ఆవిడ వెళ్ళిపోయింది. పాపం గోపాలుడి భార్య వచ్చింది, మా ఆయన పాపాలు చేసిన ఈ గోపాలుడు లేకపోతే నేను బతకలేనండి, ఆయన్ని బతికించండి అందిట. అయితే నీ భర్త నా కళ్యాణ సమయంలో బతుకుతాడు, అప్పటిదాకా నువ్వు ఇక్కడెక్కడైనా ఆశ్రమం నిర్మాణం చేసుకుని ఉండు, నా కళ్యాణ సమయంలో నీ భర్త సజీవుడై తిరిగి నీతో పాటు 1000 ఏళ్ళు సుఖంగా ఉంటాడు. మీ వంశస్థులందరినీ నేను గౌరవిస్తాను. నేను రేపు పొద్దున్న శ్రీనివాసుడిగా కొండ మీద నిలబడినంతకాలం అక్కడ గొల్ల మండపంలో మీరే మొదటి వచ్చి నివసించాలి. మీకు ఇచ్చిన విలువ ఇంకెవరికేమో కలియుగంలో మీదే ఎక్కువ శక్తి అన్నాడు. ఈ విధంగా వాళ్ళకు గొప్ప వరం ఇచ్చాడు ఆ వంశానికి. చాలా ప్రేమగా చూశాడు. కృష్ణుడికి గోపాలకుడు అంటే ఇష్టం అండి. అందుకే తాను గోపాలుడై పుట్టి అసలు యాదవ వంశానికి మంచి పవిత్రత చేకూర్చిపెట్టాడు. ఆయనకి గోపాల అని పిలిస్తే ఎక్కువ ఆనందం అంట, కృష్ణ అండం కంటే గోపాల అంటే ఎక్కువ ఆనందపడతాయట. అందుకే గోపాల నామస్మరణ చేయాలి. గోవుల్ని పాలించే వాళ్ళు అంటే ఆయనకు అంత ఇష్టం అన్నమాట. అసలు మన అదృష్టం కూడా అందుకే మనం గోపాలుడి కింద కూర్చుని పురాణం చెప్పుకున్నాం. ఇక్కడ గోవులు అక్కడ గోపాలుడు, అవునా? ఈ నగరం పేరు యాదవ నగరం. అసలు ఏం అద్భుతమైన ప్లేస్ దొరికిందండి మనకి. ఇది వెంకటేశ్వరుడి కరుణ అంటే, ఇది కృష్ణుని యొక్క కరుణ అంటే. మరొక్కసారి జయ శ్రీకృష్ణ పరమాత్మకి. తదనంతరం స్వామివారు ఈ పుట్టలోంచి లేస్తూ ఉంటే ఆయనకి నొప్పి వచ్చింది. ఆయనకి నొప్పి ఏమిటో వెంటనే బృహస్పతిని పిలిచాడు. బృహస్పతి అనగానే బృహస్పతికి ఎందుకు దిగాడు? బృహస్పతి, నా నెత్తి మీద గొడ్డల దెబ్బ తగిలింది, నెత్తింత మంటతో చాలా బాధపడుతున్నా, తలనొప్పిగా ఉంది, దీనికి ఒక మంచి మందు ఇవ్వా అన్నట్ట. అది విని బృహస్పతి రెండు చేతులు జోడించి నమస్కరించి, మహాత్మ నీకు కాలమును కర్మమును గ్రహ గతులు కలవే, నీ మహిమలు అంజులెరుగరు నీకే తెలియు, అయిన మంచిది నన్ను మందడిగి తీవు కాన చెప్పేదనొక మందు కమలనాభ. మహాత్మ ఏమి నీ లీల? నీకు కాలం గ్రహదోషాలు బాధలు ఇవి అంటుతాయా? భగవంతుడికి కాలగతి ఏమిటి? ఆయనే కాలస్వరూపుడు కాబట్టి కాల ప్రభావం నీ మీద ఉండదు, కర్మగతులు నీకుండవు, గ్రహాలు నిన్నేమీ చెయ్యలేవు. ఎందుకని? ఆదిత్య భౌమ బుధ వాక్పతి వరసగా ఈరోజు మీరు సుప్రభాతంలో చదవడంలో సూర్యుడు చంద్రుడు కుదుడు బుధుడు బృహస్పతి శుక్రుడు శని రాహువు కేతువు మొదలైన గ్రహములు ఉదయం పూట వచ్చి నిన్ను పూజించి నీ వల్ల అనుగ్రహం పొంది లోకాలని పరిపాలిస్తున్నాయి అంటున్నారు. మనం ఇన్ని గ్రహాలను అనుగ్రహించే నీకు ఈ గ్రహగతులు ఏం చేస్తాయి? నీకు నొప్పి ఏమిటి, బొప్పి ఏమిటి? ఏదో నన్ను అడగడం కోసం, లోకానికి ఏదో మందు ఇవ్వడం కోసం అడిగావు. ఇప్పుడు నాకు అర్థమయ్యింది, అడిగావు కాబట్టి చెబుతున్నాను. ఎప్పుడైనా గొడ్డలి కత్తి గుణపం వంటి వాటి వల్ల శరీరమునకు గాయమైతే జిల్లేడు పాలు పట్టుకొచ్చి అందులో పోసి జిల్లేడు ఆకులతో కట్టు కడితే వారం రోజుల్లో గాయం తగ్గిపోతుంది అన్నాడే. అందుకే పూర్వం ఈ కొడవళ్లతో గడ్డి కోసుకునే వాళ్ళకి వేళ్ళు తెగితే వెంటనే ఏం చేసేవారు? జిల్లేడు ఆకులు కోస్తే పాలు వస్తాయి కదా, జిల్లేడు పాలు, దాని మీద పొడిచిలాగా ఆ ఆకులో పాలు ఇలా నొక్కి పైన ఆకులతో కట్టేసేవారు. వారం రోజుల్లో చర్మం చక్కగా పూడుగుపోతుంది, అసలు ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మత్తు మందులు నానా కుట్లు కట్లు అవి ఇవి ఏమక్కర్లా. అసలు ఈ నానా రకాలైనటువంటి శానిటైజేషన్ పేరుతో చేతులు పాడు చేసుకుంటున్నారు. మీరు రోజు శానిటైజేషన్ రాసుకుంటే చేతులు పుళ్ళు పడి పాడైపోతాయి, అది మూతికి తగిలితే మూతి పాడవుతుంది. దాని బదులుగా నేను చెప్పిన కషాయం రాసుకోండి చేతికి, అస్సలు రోగం రాదు. మీకు చెప్పాను కదా, 2 గ్లాసులు నీళ్లు పోయండి, 2 గుప్పిళ్ళు రేపాకులు వేయండి, అవి బాగా మరిగాక అందులో కాస్త వంట పసుపు తినే పసుపు వేయండి, కొంచెం గోరువెచ్చగా ఉన్నాక ఉద్ధరణి చొప్పున పొద్దున ఓ ఉద్ధరణి సాయంత్రం, అంటే 1 స్పూన్ పొద్దున 1 స్పూన్ సాయంత్రం తాగండి, ఈ మిగిలిన దాన్ని చేతులకి ఇలా పూసుకుని మూతికి పూసుకుని వెళ్ళండి శానిటైజేషన్గా. పొరపాటున కూడా కరోనా రాదు, చచ్చే వదలబోతుంది. ఇది రాసుకున్న వాళ్ళంతా ఆరోగ్యంగా ఉన్నారు, ఇది పట్టించుకోకుండా ఉన్న వాళ్ళంతా రోగాలు పాలవుతున్నారు, గోల్డ్ డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఇంతకంటే గొప్ప శానిటైజేషన్ ప్రకృతిలో లేదు. అసలు దాని ముందు ఏ బ్యాక్టీరియా రాదు తెలిసిన మీకు. అందుకే బోనాల పండుగ ఇప్పుడు ఈ టైంలో బ్యాక్టీరియా విజృంభిస్తూ ఉంటే ఆ పసుపు నీళ్లు పోస్తారు, వేపాకు మండలు పోస్తారు, బ్యాక్టీరియా చచ్చిపోతుంది. బోనాల పండుగలో ఆ కుండలు అందుకే ఎత్తికెడతారు. మనకి ప్రకృతే గొప్ప ఔషధాన్ని ఇచ్చిందన్నమాట. అందుకని జిల్లేడు పత్తి అత్తి నెత్తి మీద పెట్టుకొని ఈ రోగం తగ్గిపోతుందని ఆ గొడ్డలు తీసి అక్కడ తానే పాలు పోసి ఆకులేసి కట్టాడు. దాంతో కొంతవరకు బాధ తగ్గింది. ఇక అక్కడ నుంచి స్వామివారు ఈ ప్రాంతం విడిచిపెట్టి ఎక్కడికి వెడదామా అనుకుంటూ కపిల తీర్థం అమ్మట క్రమంగా పైకి ఎక్కడం మొదలుపెట్టాడు. ఆయన ఆ సమయానికి పైకెడుతూ ఉంటే అంశస్వరూపుడైన వరాహస్వామి పైన ఉన్నాడని చెప్పాగా. సంపూర్ణ విష్ణు ఈయన, విష్ణువులోని కొంత శక్తి వరాహ రూపంతో కొండ మీద ఉన్నది. సరిగ్గా కొండ మీదకి వస్తుంటే వృషభాసురుడని ఒకడున్నాడు అక్కడ. వృషభము అని పేరు కలిగిన ఒక రాక్షసుడు. వాడు ఆ ప్రాంతంలో చాలా గందరగోళం సృష్టిస్తున్నాడు. అందుకని వరాహస్వామి వారికి ఒళ్ళు మండి వాడి మీదకి దూకి తన ముట్టెతో కొమ్ములతో ఆ వృషభాసురుడిని పొడిచి విసిరి ఉతల పారేశాడు. పారవేసి తిరిగి కొండెక్కుతూ ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆయన్ని చూడడంతో వెంటనే శ్రీహరి ఏమి ఎరగనట్టుగా పక్కన పొదలో దక్కున్నట్ట. స్వామివారు అని గుర్రు గుర్రం దగ్గరకు వచ్చాట. దగ్గరకు వచ్చి తీరా లోపలికి చూస్తే లోపలున్న అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, తాను కూడా ఆయన స్వరూపమే కనుక ఆయనకి నమస్కరించి, శ్రీనివాస ఈ గాయం ఏమిటి, నెత్తురు ఏమిటి, కట్టు ఏమిటి, జిల్లేడాకులు ఏమిటి, ఈ కొండ మీదకి ఇలా సామాన్యుల్లో నడిచి రావడం ఏమిటి అన్నట్ట. వరాహ నీకు తెలియదు ఏమున్నది, ఈ కొండలన్నీ భూలోకానికి నువ్వు తీసుకొచ్చాక పూర్ణస్వరూపంతో కొంతకాలం నేను ఉన్నాను, తర్వాత ఈ కొండ విడిచిపెట్టి వైకుంఠానికి వెళ్ళాను, లక్ష్మీదేవి నా మీద అరిగి భూలోకానికి వచ్చారు కదా, నీకు తెలిసే ఉండొచ్చు. లక్ష్మి లేకపోతే ఎంత గొప్ప విష్ణు అయినా సామాన్య మానవుడే. లక్ష్మీదేవికి దూరం అయిన నేను అలమటించిపోతున్నాను. ఇది ఒక పెద్ద కథ. గాయం అందుకే నాకు తగిలింది. ఈ గాయానికి మందు బృహస్పతి ఇచ్చాడు. ఆ మందుని ఈ కొండ మీదే ఉండి ఒక వారం రోజులు వేసుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ నాకు ఉండడానికి ఒక్క వసతి చూపించవా అన్నట్ట. వెంటనే ఈయన ఏమన్నాడు తెలుసా, నా తండ్రి నీకు వసతి చూపిస్తే ఇక నాకు ఇక్కడ గతి ఉండదు. నువ్వు ఈ కొండ మీద గడుగు పెడితే అందరూ నిన్నే చూస్తారు, అందగాడివి నువ్వు అసలే. నేనేమో పంది రూపంతో ఉన్నాను, వరాహ రూపంతో, నీవేమో మహాసౌందర్యవంతుడివి. నిన్ను చూసిన కళ్ళతో నన్ను చూస్తే మొత్త బుద్ధి వస్తుంది. కొంతమందికి ఇల్లు ఇచ్చామంటే తర్వాత వాళ్ళు మనల్నే బయటికి గెంటేస్తారు. వెనకడికి ఎవడు అద్దెకిల్లిస్తే వాడి ఇంట్లోకి వచ్చి నేనే ఓనర్ని ఓనర్ని గిట్టేశాక, స్వామి ఎందుకు వచ్చింది, నీకు నేను స్థలం ఇవ్వలేను అన్నాడు. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, వరాహ అలా అంటే నేను ఎక్కడికి పోతాను, ప్రస్తుతానికి ఎక్కువ వద్దు కానీ ఒక గుడిసి ఏదన్నా చూపించి ఇక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళ గుడిసిలో తలదాచుకుంటాను, అలా తలదాచుకోవడానికి అవకాశం ఇస్తే భవిష్యత్తులో నీకు అగ్ర పూజ కలిగే వరం ఇస్తానన్నట్ట. తర్వాత విషయం మీకు తెలిసినదిగా, తర్వాత ఈయన శ్రీనివాసుడిగా అక్కడ ఆలయం కట్టించేటప్పుడు వరాహ ముందు నీ దర్శనం చేసుకుని నీకు నైవేద్యం పెట్టాక నాకు నైవేద్యం ఇవ్వాలనే వరం తర్వాత ఇచ్చాడు. ప్రస్తుతం మాత్రం నాకు ఏదైనా స్థలం చూపిస్తే నీకు భవిష్యత్తులో అగ్ర పూజ అర్హత కలిగిస్తాను అన్నాడు. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, ఎన్ని చెప్పినా నువ్వు నేను ఒకటేగా, ఈ లీలలు మనకే తెలుసు కదా, ఈ పైన ఒక గొప్ప అద్భుతమైన ఆశ్రమం ఉన్నది, ఆ ఆశ్రమంలో వకుళమాలిక అని పేరు కలిగిన ఒక పరమ పూజ్యురాలు ఉన్నది, ఆవిడ నీ భక్తురాలు, చాలా కాలం నుంచి నీ కోసం ఎదురు చూస్తోంది, రోజు వచ్చి నాకు పూలదండ ఇచ్చి రెండు దుంపలు నైవేద్యం పెట్టి మా స్వామి ఎప్పుడు వస్తాడండి, ఆయన ఎప్పుడు వస్తాడు, ఆయనకి ఎప్పుడు సేవ చేస్తాను అని ఎదురు చూస్తోంది. ఆ వకుళమాలిక ప్రస్తుతం ఆశ్రమంలో కృష్ణుడి యొక్క విగ్రహం తయారు చేసి పెట్టుకుని ఆ విగ్రహానికి రోజు ఆవు పాలు ఆవు వెన్న నైవేద్యం పెట్టి కృష్ణుడి కోసం గానం చేస్తూ ఉంటుందిట. శ్రీకృష్ణుడి యొక్క లీలలన్నీ గానం చేసుకుంటోంది. ఆవిడ దగ్గరికి వెళ్ళు, ఆవిడ నిన్ను ఆదరిస్తుంది. ఇక తల్లి అంటే ఆవిడే, ఆవిడకున్న మాతృప్రేమ ఈ ప్రపంచంలో మరెవరికీ ఉండదన్నాడు ఆయన. అనగానే మళ్ళీ వీళ్ళకి అనుమానం వచ్చింది సౌనకాది మహర్షులకు. ఈ కొండ మీద తపస్సు చేసుకుంటున్న ఒకడు మారికి ఎవరు, పుయి ఋషి అని అడిగారు వాడు. అప్పుడు ఆయన చెప్పాడు, పూర్వం ద్వాపర యుగంలో నందుడు యశోద అని ఇద్దరు దంపతులు ఉండేవారు. వాళ్ళు సామాన్యులు కాదు, సాక్షాత్తు వసువులు. ద్రోణుడు అని వసువులకు ఒక నాయకుడు ఉన్నాడు. మీరు విని ఉంటారు కదా, దేవతల్లో చాలా జాతులు ఉన్నారు, సుర సిద్ధ సాధ్య నర కిన్నర పన్నగ యక్ష చారణ అసుర గంధర్వ గరుడ కింపురుష వసు ఇత్యాది జాతులు వాళ్ళు దేవతల్లో ఉన్నారు. ఈ దేవతల్లో ఒక కేటగిరీ పేరు వసువులు అన్నమాట. అసలు దేవతల కంటే వీళ్ళు కొంచెం తక్కువ మహిమ కలిగిన వాళ్ళు. ఈ వసువులందరికీ రాజుగారు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ద్రోణుడు. అంటే మన ఈ ద్రోణాచార్యుడు కాదు, కౌరవ పాండవులకు విలువిద్యను నేర్పిన ద్రోణుడు కాకుండా వసువుల యొక్క రాజుగారి పేరు కూడా ద్రోణుడే. ఆయన భార్య పేరు ధర. వీరు చాలా గొప్పవాళ్ళు. ఈ వసువుల్లో 8 మందే కదా వశిష్ఠుడి శాపం వల్ల భూలోకంలో గంగాదేవుడి పిల్లలై పుట్టారు. ఆఖరి వాడి పేరు ప్రభాసుడు. ఆ ప్రభాసుడే భీష్ముడిగా ఉండిపోయాడు. అవునా? ఈ అందరికీ రాజుగారి పేరు ద్రోణుడు. చాలా గొప్పవాడే. వాళ్ళు విష్ణు భక్తులు, పరమ భక్తులు. ఒక రోజున బ్రహ్మదేవుడు వాళ్ళ దగ్గరకు వచ్చాడు. వారి నిద్ర బ్రహ్మ వసుధపై జన్మింపుడంచు బంచిన వారల తన్ని చూచి విశ్వేశ్వరుండైన విష్ణు సేవారతి మాకిచ్చితేనియు మహి జనింతు మనవుడు అట్ల కాకనియ వేల్పుల పెద్ద ఆ ద్రోణుడి నందుడై జనించే ధరయశోదయ్యే ధనుజేంద్ర వైరియు కమల గర్భుమాట గావవిల్చి తల్లిదండ్రులను చు తగవారి మన్నించే అధిక భక్తి వారు నలది విట్లు. ఒకరోజున బ్రహ్మదేవుడు వారి దగ్గరకు వచ్చాడు. వచ్చి పిలవకుండా తనంత తాను వచ్చి మీతో నాకు ఒక పని ఉంది అన్నట. బ్రహ్మ కోసం తపస్సు చేస్తే కూడా ప్రత్యక్షం కాడు. అటువంటిది ఆయన తన ఎంత తాను రావడంతో వాళ్ళు ఆశ్చర్యపోయి ఆయనని భక్తితో పూజించి, మహాత్మా కాకితో కబురు పెడితే మేమే నీ దగ్గరకు వచ్చేవాళ్ళం కదా, నువ్వెందుకు వచ్చావంటే కాకులు దొరక్క నేనే వచ్చానులే అన్నాడు. మీతో నాకు ఒక పని ఉన్నది, మీరు కొంతకాలం భూలోకంలో మానవులుగా జన్మించండి అనగా వాళ్ళు హడిలిపోయారు. మా కొద్ది మానవ జన్మ, మేము పొరపాటున కూడా మానవ లోకంలో పుట్టాం. ఏముందండి మానవ లోకంలో సుఖం? మానవ లోకంలో పుట్టాం, తీరా పురాణం వింటుంటే వర్షం వస్తుంది, ఇంటికి వెళ్ళడానికి ఆటో దొరకకపోతే ఎంత బాధ, ఆకలికి కడుపు నకనకలాడదా, కారు లేకపోతే ఓ బాధ, ఉంటే ఓ బాధ. పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా జీవికి ఎప్పుడైనా ఒక్క సుఖం ఉన్నదా? కొంతకాలం తిండి లేక కొంతకాలం తిండి ఎక్కువ, బాల్యంలో ఆడుకోలేక ఆడుకుంటూ ఉంటే తీసుకెళ్ళి స్కూల్లో వారేస్తారు, ఇక ఆ చదువులు బాధ పడలేం. మధ్యలో కరోనా వస్తే ఆన్లైన్ చదువులు అదో బాధ, డబ్బు లేకపోతే బాధ, ఎక్కువైతే బాధ, జబ్బులు ఉంటే బాధ, లేకపోతే ఓ బాధ, పెళ్లి కాక బాధ, పెళ్ళి అయ్యాక బాధ, పెళ్లి కాకపోతే పెళ్లి కాలేదండి రై, పెళ్లి కాలేదో అంటాం, తీరా పెళ్ళి అయ్యాక ఇద్దరు ఒకళ్ళొకరు తోసుంటే తోసుంటాయి, పెళ్లి అవ్వడానికి ఏమన్నా చెయ్యాలండి అంటారు, పారాయణ చేయండి అంటారు, పెళ్ళి అయ్యాక ఇక అక్కడ నుంచి 2 రోజులు పోయాక మళ్ళీ చిచ్చి నీ మొహం చూడని వీడు, నీ మొహం చూడని ఆవిడ, ఏం దిక్మాల మానవ జన్మలో ఏం సుఖం ఉంది కనుక? సుఖం బ్రహ్మంత, దుఃఖం కొండంత. ఇల్లు కట్టుకుంటే బాధ, కట్టుకోకపోతే బాధ, కట్టుకుంటే ట్యాక్సులు బాధ, కట్టుకోకపోతే ఓ బాధ, తీరా కట్టుకున్నాక నీళ్లు కారిపోతూ ఉంటాయి, ఫ్యాన్ ఊగుతూ ఉంటుంది, లేకపోతే ఏసీ రకంగా ఉంటుంది, ఏసీ బిగుతూ ఉంటే పక్కవాడు వచ్చి మా ఏసీ మిషన్ యొక్క వేడి మా దాంట్లోకి వస్తుంది అంటాడు. కరెంటు పోతే బాధ, కరెంటు లేకపోతే బాధ, ఓ వాటా రెంట్కి ఇస్తే బాధ, రెంట్కి పోతే బాధ, రెంట్కి ఇస్తే వాడేం రెంట్ పెడతాడో తెలియదు. హౌస్ ట్యాక్సులు కట్టని చచ్చిపోతున్నారు కదా ఈ మధ్యన, చచ్చితేడు 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కొనుక్కుని దానికి మళ్ళీ ట్యాక్సులు కట్టుకుని మళ్ళీ దీన్ని ఎవడికో అద్దెకిస్తే వాడు ఏమో, పీక్కుపోతే అదో బాధ, అద్దెకి ఇవ్వకపోతే ఓ బాధ, ఆకలి వేస్తే బాధ, వేయకపోతే బాధ. ఆకలి ఎక్కువైపోయింది అనుకో, అయ్యి బాబా ఆకలి ఎక్కువైపోతుందండి అంటాడు. వేయకపోతే బా డైజెషన్ లేదండి అంటాడు. సో మీరు చూడండి, పూర్తిగా మేము సంతోషంతో ఉన్నామని వాడు ఒక్కడు ఉంటాడు. అన్నీ బాగుంటే, అన్నీ బాగున్నాయి కానండి, ఏదో తెలియదండి, ఓ పిచ్చి బాధ వస్తుందని అంటారు. అన్ని బాగున్నట్టు ఏదో తెలియదు, ఏమిటో మరి ఆ బాధ. రామచంద్ర, ఇది బాధ. ఈ బాధలతో ఉన్న శరీరం సరిపోదా అని మళ్ళీ ఇందులో బాల్యం యవ్వనం మళ్ళీ వార్ధక్యం, ముసలితనం పెద్ద బాధ. ఈ ముసలితనంలో చెవులు పనిచేయవు, కళ్ళు కనిపించవు, ఒళ్ళు వణుకుతుంది, ఇతరులు చూసి అసహించుకుంటూ ఉంటారు. అన్నిటికంటే పెద్ద బాధ ఏమిటో తెలుసా? నాలాంటి కుర్రాడి దగ్గరికి వచ్చి తాత అంటే ఎంత మండిపోతుందండి. అదే తాతేతి భాషణ విధం హృది కొంత పాత, తాత అంటే గుండెల్లో ఈటతో కూర్చున్నట్టు చూసినటువంటి ఎంత బాధో. చక్కగా వాడొచ్చి అంకుల్ అంటే కొంత ఆనందం కానీ పెంకులు తినా, తాత అంటే మా చెడ్డ బాధ అనమాట. ఇది జరిగింది అమెరికాలో ఒక ఆయన్ని తాత అనగానే ఆయనకు ఒళ్ళు మండిపోయి, గురువుగారు నేను తాతలా కనపడుతున్నా, నాకంటే 10 ఏళ్ళు పెద్ద ఆయన, ఇంకా తాత అంటే ఎవడి బాధ చెప్పండి, అంకుల్ అనొచ్చు కదండి. ఆ అమ్మాయి వచ్చి నన్ను తాత అనిపోయి అమ్మాయి అందిట, మరి అబ్బాయి అన్నా పర్వాలేదు. ఇదో బాధ. ఈ బాధలతో సరిపోక ఈ ముసలితనంలో వచ్చే రోగాలు, ఆ రోగాలకి మందులు, నిద్ర, ఆయాసం, గొడవ ఎన్నున్నాయి. ఇంకా చచ్చే ముందు ఈ ఆస్తి మా వాళ్ళకి అందుతుందా లేదా, పొరపాటును కూడా మళ్ళీ పద్మాకర్ గారికి ఇవ్వకూడదు, వాళ్ళ పిల్లలకి ఇవ్వాలి. ఈ విధంగా ఈ ఆస్తులు పాస్తులు గందరగోళంతో చివరికి చచ్చాక ఎక్కడికి వెళ్తామో తెలియదు. కనుక మా కొద్ది మానవ జన్మలుగానే ఆయన నవ్వి, మానవ జన్మలో ఎన్నో కష్టాలు ఉన్నమాట నిజమే, కానీ ఒక్క మానవ జన్మ ఎత్తితేనే వైకుంఠానికి వెళ్ళి ముక్తి పొందుతారు. కారణం మానవ జన్మలో పురాణములనే ఒక గొప్ప ఔషధం ఉన్నది మానవులకి. శ్రద్ధతో 18 పురాణములు ఉన్నవాడు ఈ జన్మలోనే తరించి ముక్తి పొందుతాడు. మానవ జన్మ ఎత్తకుండా ముక్తి ఎవడో పొందలేడండి. దేవతలకు మోక్షం లేదు తెలుసుగా మీకు, మళ్ళీ దేవతలు కూడా భూమి మీద పుట్టి ఇలా పురాణములు విని భగవత్ సేవ చేసి ఆయన అనుగ్రహంతో ముక్తి పొందవలసిందే. కాబట్టి ముక్తి పొందాలంటే మానవ జన్మ తప్ప, మానవ జన్మ పవిత్రమైనది. ఇటువంటి మహానుభావులు ఎంతమంది లేరు మానవుల్లో. కాబట్టి మానవ జన్మ ఎత్తాలి అనగా సరే నువ్వు అంతగా అంటున్నావు కనుక మానవులుగా పుడతాం, కానీ మా దగ్గర కృష్ణుడు బాల్యములో ఉండి 8 వచ్చే వరకు కృష్ణుడిని పెంచి పోషించే భాగ్యం మాకు ఇవ్వాలి, అంటే కృష్ణుడి బాల్యలీలలు చూసే భాగ్యం మాకు ఇవి అన్నారు. కొన్ని పూర్తిగా కృష్ణుడి పెంచే భాగ్యం ఉన్నచ్చగా, కానీ కర్మయోగం బాల్యలీలలే చూడాలి. 8 వరకు కృష్ణుడిని పోషించే భాగ్యం ఇమ్మన్నారట. సరే అదృష్టం ఏంటంటే కనీసం 8 కృష్ణుడిని పెంచే భాగ్యం ఇమ్మని వాళ్ళు కోరారు. తథాస్తు అన్నాడు బ్రహ్మ. ఆ ద్రోణుడు నందుడై పుట్టాడు, ధర యశోద అయ్యింది. కృష్ణుడిగా దేవకీ వసుదేవులకి భగవంతుడు పుట్టి బ్రహ్మవీరికి వరం ఇవ్వడం వల్ల అక్కడి నుంచి ఇక్కడికి చేరి సరిగ్గా 8 నిండేదాకా అక్కడే ఉండి వాళ్ళ యొక్క సేవలు అందుకున్నాడు. వాళ్ళు పోషిస్తే పోషణ అందుకున్నాడు. తదనంతరం ఆయన నంద యశోదల్ని విడిచిపెట్టి బృందావనం నుంచి మధుర, మధుర నుంచి ద్వారకా వెళ్ళిపోయాడు. ఆయన 8 మహిషుల్ని పెళ్లి చేస్తున్నాడు, అష్ట మహిషులు. ఇది కాక 16,108 ఒకేసారి వివాహం చేసుకున్నాడు. ఇది నరకాసురుణ్ణి చంపి నరకాసురుడి చెరసాల్లో ఉన్న స్త్రీలందరూ కోరుకోగా ఒకే మండపంలో ఒకే ముహూర్తంలో అన్ని రూపములతో వాళ్ళకి మంగళసూత్రం కట్టి వాళ్ళని అనుగ్రహించాడు. ఇన్ని పెళ్ళిళ్ళల్లో ఒక్క పెళ్లికి కూడా కనీసం వాట్సాప్ మెసేజ్ కూడా పెట్టలేదు ఎవరు, కృష్ణుడు యశోదకి. ఏమంటే కృష్ణుడు యశోదకే వాట్సాప్ మెసేజ్ పెట్టలేదు, గురువుగారు వాళ్ళ అమ్మాయి పెళ్లికి ద్రౌపది నీకు ఎందుకు బాధ, నేను మాత్రం ఉందా మాత్రం కృష్ణుడితో సమానం కదా. ఎందుకంటే ఒక ఆవిడ అలిగింది, నేను నువ్వు పిలవలేదు కదా నేను ఎందుకు రాను అంది. సరే ఇదో పక్కన పెడితే సరదాగా అంటున్నాను, కానీ కృష్ణ పరమాత్ముడు 8 వరకు అక్కడ ఉంటానని వరం ఇచ్చాడు కదా మరి బ్రహ్మ, అందువల్ల పాప వాళ్ళకి అంతే యోగం దక్కింది, పెళ్లికి రాలేకపోయారు. అప్పుడు యశోద, కృష్ణ నీ పెళ్లి చూడలేకపోయాను, అత్త అనిపించుకోలేదు, ఒక్క కోడలు కూడా అత్త అనలేదు, నా కర్మ ఇలా కలిగింది, ఒక్క పెళ్లికి కూడా ఇన్విటేషన్ పంపలేదు ఏమి నాయన అని ఏడ్చింది. ఎప్పుడు? కురుక్షేత్రంలో ఒకనొకప్పుడు, అది కూడా కృష్ణుడికి 120 వచ్చాక. అప్పుడు కృష్ణుడు, రాబోయే జన్మలో నువ్వు నన్ను మళ్ళీ కొడుకు కింద పెంచుతావు, అప్పుడు ఒకేసారి, ఇప్పుడు కృష్ణుడిగా చిన్నప్పుడు 8 పెరిగాను, అప్పుడు ఒకేసారి 28 కుర్రాడిగా నీ దగ్గరకు వస్తాను, అప్పుడు నీకు అత్త అనిపించుకునే యోగం వస్తుంది, నా కళ్యాణం నువ్వే ధరిపిస్తావు, ఇంతెందుకు అత్త కోడలు అనే బెంగ నీకు తీరిపోతుంది, నీకు ఒక గొప్ప కోడలు వస్తుంది, నువ్వు అక్క అవుతావు, నీ ఇద్దరు ముచ్చటగా ఉంటారు, నేను కూడా నీ దగ్గర ఉంటాను, నా కళ్యాణ భాగ్యం నీకు ఇస్తున్నాను, నా కళ్యాణం చూసే భాగ్యం ఇస్తున్నాను అని వరమిచ్చాడు. అదిగో ఆ ఒకళ్ళ మాలిక ఇప్పుడు భూలోకంలో యశోదగా, యశోదే ఒకళ్ళ మాలికగా పుట్టిందనమాట. ఆవిడ కొండ మీద చేరింది, చేరి కృష్ణుడు ఎప్పుడు వస్తాడు ఆవిడకి తానే యశోద ఒకళ్ళ మాలికగా అయ్యానని తెలియదుగా, పాపం కృష్ణుడి మీద ప్రేమతో కృష్ణుడి విగ్రహం పెట్టుకుని పాడుకుంటుంది. ఆవిడ దగ్గరికి వెడితే ఆవిడ నిన్ను పోషిస్తుంది అని వరం ఇచ్చాడు వరాహస్వామి. ఇప్పుడు కృష్ణ పరమాత్ముడు శ్రీమన్ నారాయణుడు ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. రేపు యథాప్రకారంగా 6:20 కలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీ మహీశాహ గోబ్రాహ్మణేభ్య సుఖమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.